ಸಭೆ ನಾಲ್ಕು ಗಂಡವರ ಇವಾಗ ಕೋಲೂರಿನಲ್ಲಿ ಜರುಗುತ್ತಿರುವ ಯಜ್ಞಾನ್ನ ಪರಿಷ್ಕರಿಸಿಕೊಂಡು మనందరం ఇక్కడ సమావేశమైన సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. యూ డెన్ డైజెస్ట్, యూ డెన్ అండర్స్టాండ్. సబ్జెక్ట్ మీకు బాగా అర్థమవుతుంది. నిప్పు మీద నీళ్ళు వేస్తే ఎప్పుడు వెంటనే నిప్పు ఆరిపోతుందో, మీకున్న విషాదం, మీకున్న దుఃఖం, మీకున్న అశాంతి సబ్జెక్ట్ మీకు అర్థం అవుతాంటే వెంటనే చల్లారిపోతుంది. అయితే మన తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే తలంపుని బట్టి మాటలు వస్తాయి. ఒక మనిషి ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే లోపల వాడు తలంపు ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. తలంపుని బట్టి మాటలు వస్తాయి కాబట్టి తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట కాడ జాగ్రత్తగా ఉండాలి, తలంపు కాడ జాగ్రత్తగా ఉండాలి, అలా మనం చేసిన పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సును పక్కన పెట్టి, మన అహంభావాన్ని పక్కన పెట్టి, మన రాగాన్ని, ద్వేషాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని ఒక పక్కన పెట్టి ఈశ్వరుడు ఎలా చెప్తే మనం అలా వింటే, వారు చెప్పినట్టు మనం చేస్తే, వారు చెప్పినట్టు మనం నడుచుకుంటే, ఆ ఈశ్వరుడు చెప్పినట్టుగా మనం మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ఉంటే వారి స్వరూపాన్ని మనకిస్తారు. అదే ఆత్మజ్ఞానం. ఈశ్వరానుగ్రహం లేకుండా ఈశ్వరుడు ఆయన స్వరూపాన్ని మనకివ్వడు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు. ఆ ఈశ్వర స్వరూపమే ఆనందం. మనందరం అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక పక్కన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఇంకో రెండో పక్కన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అజ్ఞానంలో దుఃఖం ఉంది, అజ్ఞానంలో విషాదం ఉంది, అజ్ఞానంలో బాధ ఉంది, జ్ఞానంలో శాంతి ఉంది, జ్ఞానంలో సుఖం ఉంది, జ్ఞానంలో వెలుగు ఉంది, అజ్ఞానంలో చీకటి ఉంది. అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలము, జ్ఞానం ఉంటే మన హృదయంలో ఉన్న వస్తువు అంత స్పష్టంగా గోచరిస్తుంది. భగవంతుని గురించి వింటే సరిపోదు, భగవంతుని గురించి ఇష్టమంటే సరిపోదు, భగవంతుని గురించి రాస్తే సరిపోదు, భగవంతుని గురించి మాట్లాడితే సరిపోదు, అనుభవించాలి. అప్పుడు మన జన్మ సాఫలం. భగవంతుని ఇక్కడ ప్రత్యక్షంగా మనం అనుభవించవచ్చు. ఎప్పుడో శరీరం మరణించిన తర్వాత మరణానంతర జీవితంలో కాదు, ఇక్కడే అనుభవించవచ్చు. అంటే ఆచార్య స్వామి వారు జీవితంలో అవినయం రాకుండా చూసుకోండి. మరి మీ జీవితంలో ఒకటి శ్రద్ధ, రెండు వినయం, భక్తి పాడవకుండా చూసుకోండి. మనం పాడైపోవటానికి లోకంలో అనేక ఆకర్షణలు, ఈ ఆకర్షణకి లోనవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది భగవంతుడు ఎందుకు పంపాడంటే ఈ ఆకర్షణకి లోనైపోతారా, లేకపోతే ఆకర్షణ నిలబెట్టుకుని ఆకర్షణను తట్టుకుని ఎదురయ్యతే ఇది నన్ను చేరుకుంటారా, వీళ్ళకి ఎంత శక్తి ఉందో చూద్దాం అని సృష్టిలో పంచారు. చేతులున్నవాడు ఏమిటి ఎదురయ్యదవచ్చు అని ఒక సామెత ఉంది. అలాగే మనకు సాధన ఉంటే, పునయం ఉంటే, సాధనా బలం ఉంటే మనోప్రవాహానికి ఎదురు ఏదవచ్చు. మనోప్రవాహానికి ఎదురు ఏదితే మనోమూలంలో చైతన్యంలో ఆఖ్యం అవుతాం, అదే మోక్షం. వీరందరూ జ్ఞానానికి వారసులు, ఆత్మిక వారసులు, భగవంతులకు వారసులు. ఆయన పొందటానికి తగినటువంటి ట్రైనింగ్ అవటానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సర్వసాధారణంగా భక్తి కంటే ఆ ఇంట్లో కష్టకాలు చెప్తూ ఉంటారు. భక్తి మార్గం కంటే, సాధన కంటే వాళ్ళ ఇంట్లో కష్టకాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న బాధలు ఏదో చెప్తూ ఉంటారు. సంసారానికి ఏదో బాధలు ఉంటూ ఉంటాయని చెప్తూ ఉంటారు. దీనికి శాస్త్రంలో ఒక మందు ఉంది. ఏం బాధలు ఉన్నా ఇబ్బంది లేదు, మనకి మతక చర్మం ఉండాలి. భగవంతుడికి శరణాగతి పొందిన వాడిని భగవంతుడి పంపే కష్టాలు ఏమీ చేయలేవు. ఒక సూత్రం, ఈశ్వరు యొక్క శరణాగతి పొందిన వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, దునపోతి మీద ఏగ వాళ్ళకి ఎలా ఉంటుందో శరణాగతి పొందిన వాడికి వచ్చే కష్టాలు కూడా అలా ఉంటాయి. అంటే శరణాగతిలో మీరు ఈశ్వరుడి పట్ల శరణాగతి ఉంటే మీ మనస్సు చల్లబడిపోతుంది. ఆ ఈశ్వరుడి పట్ల స్థిరమైన భావన ఉండాలి, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సవీమైన విశ్వాసం ఉండాలి. మనకు ఏదైనా కష్టం వస్తే ఈశ్వరుడికి తెలియకుండా రాదు. మన శరీరం చనిపోయేటప్పుడు కూడా ఈశ్వరుడికి తెలియకుండా ఈ శరీరం చనిపోదు. ఒకటి మీరు నేర్చుకోవాలి, ఈశ్వరు వైపు నుంచి మనకు ఏదైనా సంఘటన జరిగితే మన వైపు నుంచి ఆ సంఘటన చూడకూడదు, ఈశ్వరుడు వైపు నుంచి చూడాలి. మీకు ఏదైనా లాభం రానివ్వండి, నష్టం రానివ్వండి, ఇష్టం రానివ్వండి, అయిష్టం రానివ్వండి, మీ పక్క నుంచి ఆ సంఘటన చూడలేదు. ఈశ్వరుడు ఎందుకు ఆ సంఘటన అక్కడ క్రియేట్ చేశాడు, ఎందుకు ఆ పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశాడు అని మీ కళ్ళతోటి మీరు చూడకండి, ఈశ్వరుడు కళ్ళు పెట్టుకుని మీరు చూడండి. అప్పుడు మీకు సమస్య అర్థమవుతుంది. మీ కళ్ళతో చూస్తే మీకు తెలియదు ఈ జీవుడు ఎంత, మీకు ఉన్నది తెలియదు, ఈ గోడ పక్కన ఏముందో నాకు తెలియదు. అంచేత మీరు ఏదైనా ఒక సంఘటన మీ ఇంట్లో కానీ సమాజంలో కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీ కళ్ళతో దాన్ని చూడకండి, ఆ ఈశ్వరుడు ఆ సంఘటన ఎలా చూస్తాడో అలా చూడండి. మన కళ్ళతో చూస్తే మనకు దుఃఖం వస్తుంది, ఈశ్వరుడి కళ్ళతో చూస్తే అంత ఆనందమే, అంత శాంతి. మీ కళ్ళతో చూస్తే మీకు భయం, మీ మనస్సుతో చూస్తే మీకు భయం, మీ అహంకారంతో చూస్తే మీకు భయం. అదే సంఘటన ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరుని కేంద్రంగా పెట్టుకుని చూస్తే మీరు బహిరహితులు అవుతారు, అభయస్థితిని పొందుతారు. ఇప్పుడే ఎక్కడే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ వైపు నుంచి చూడటం నేర్చుకోకండి, మీ అహంకారాన్ని పెట్టుకుని చూడకండి, ఆత్మవైపు నుంచి చూడటం నేర్చుకోండి. ఆత్మవైపు నుంచి చూడటం నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మవైపు నుంచి చూడాలి, ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మవిశ్వాసం కలగదు, ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. అంటే అది వారి అనుగ్రహం సంపాదించడానికి, వారి దయ సంపాదించడానికి మాట్లాడు, పని చెయ్యి. ఇందులో ఏముందని అనుకుంటున్నావు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలే నీకు శీలం కింద ఏర్పడుతుంది. ఈ శీలమే రాబోయే జన్మకి వస్తుంది. ఇది మనం వ్యవహారికంగా రాబోయే జన్మ గురించి చెప్పే మాటలు జన్మ. కానీ బ్రహ్మ పదార్థంలో ఏదీ లేదు, కర్మ లేదు, కర్మ అనుభవం లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. ఎక్కడ ఆ బ్రహ్మ పదార్థంలో, అక్కడ బ్రహ్మ పదార్థాన్ని దగ్గరికి తీసుకెళ్ళటం కోసం, ఆ ఈశ్వర స్వరూపం దగ్గరికి, పరమాత్మ స్వరూపం దగ్గరికి తీసుకెళ్ళటం కోసం, ఈ ట్రైనింగ్ కోసం భగవంతుడు మనకి ఈ ప్లానెట్ మీద పంపాడు. అంటే మీరు ఈశ్వరుని మార్చిపోకండి. ఇక్కడ ఎవరైనా చనిపోతే ఇంకేముందండి, అయిపోయిందండి, మా అమ్మ చచ్చిపోయిందండి, లేకుండా కాలు చచ్చిపోయారండి, మీరు చచ్చిపోయారు అనుకుంటా. ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, వాళ్ళు పోయారు, మీరు పోయారు, మమ్మల్ని ఎవరు చూస్తారని ఇంకా అలా అనుకుంటారు. మీరు సాయంత్రం పడుకునేటప్పుడు, పొద్దున్న లేచేటప్పుడు, ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఒక్కడే లేను, నాకు జత దేవుడు ఉన్నాడు, నేను ఒక్కడే లేను, నా కూడా ఈశ్వరుడు ఉన్నాడు, నా రక్షకుడు నా కూడానే ఉన్నాడు, నేను ఒక్కడే ఉన్నాననుకోకు, నా కూడా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు లేకుండా లేను, నాకు తోడుగా ఉన్నాడు, నాకు నీడగా ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు ఈశ్వరుడు అని నేను ఒక్కడే ఉన్నాను, నేను ఒక్కడే అనుకోడు, మీరు తోడుగా నీడగా ఈశ్వరుడు ఉన్నాడు, అది మర్చిపోవద్దు. అంటే దురదృష్టి ఏంటంటే నోడితో ఈశ్వరుడు ఉన్నాడని చెబుతున్నాం, మనం మనసులో నమ్మటం లేదు, మన నోడితో చెప్పేది నమ్మటం లేదు, కానీ ఇది కూడా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. వాడు దేవుడు ఉన్నాడు నోడితో చెబుతున్నాడు, కళ్ళతోటి ధిక్కరిస్తున్నాడు. మనుషులు ఒక సాంఘికంగా అందరితో పాటు నువ్వు నవ్వితే నవ్వు, కానీ ఎగటవాళ్ళని చూసి నవ్వకు అన్నాడు ఒక పని. దరి డెస్టినీ జరిగే దేవు దర్శేత్సవరేమి, భగవంతుడు ఏ సంఘటన ఎలా మలుపు తిప్పుతున్నాడో, ఆ సంఘటన ఎందుకు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు, ఆ బలోపేతం చేయటానికి, నీకు ఆత్మవిశ్వాసం కలగటం చేయడం కోసం, ఆత్మజ్ఞానాన్ని కలగజేయడం కోసం నేను సిద్ధం చేయడానికి ఈశ్వరుడు అలా నిన్ను ఆ సంఘటన నీకు కల్పిస్తున్నాడు అనేటువంటి విషయం నీకు తెలిస్తే, ఆయన నీ ముఖంతో కాకుండా ఆయన ముఖంతో ఆ సంఘటన చూస్తే నీకు అంతా ఆనందం. ఇదంతా మాయ మాత్రమే కాదు, లేదా ఈ మధ్య ఒక భక్తుడికి తలకాయపోతాడు, భక్తుడికి తలకాయపోతు వస్తే అతను తలకాయ పోటీ బాధపడతాడు. ఈ ప్రపంచం అంతా స్వప్నం అంటున్నావు, ఈ ప్రపంచం అంతా స్వప్నం అంటున్నావు, జాగ్రత్త అవస్థ స్వప్నం, మరి అంతా స్వప్నం అంటున్నావు, ఇప్పుడు నువ్వు తలకాయ పోట కూడా స్వప్నమేనని అడిగాడు పక్క ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా స్వప్నం స్వప్నం అంటున్నావు, నువ్వు తలకాయ పోటీ బాధపడుతున్నావు, మరి ఇది కూడా స్వప్నమే, ఇది కూడా స్వప్నమే, బాధాకరమైన స్వప్నం. ఇది చెప్తే ఇన్ఫ్లై డ్రీమ్, ఇది చెప్తా ఆరోపి డ్రీమ్ అంటే ఇది స్వప్నమే, కానీ స్వప్నంలో బాధపడుతున్నాడు, బాధాకరమైన స్వప్నం. కొంతమంది బంగారు పిచ్చుకుని ఉంటారు, వాళ్ళకి శరీరంలో పుట్టింటి కాడ బాగుంటారు, అత్తరింటి కాడ బాగుంటారు, ఉరి చూసినా మంచివాళ్ళ మధ్యలో ఉంటారు, ఓహో ఎంత బాగా వెళ్ళిపోతున్నారు రోజులు అనుకుంటారు, అది స్వప్నమే. అదేం స్వప్నం, అదేం స్వప్నం, ఆనందంతో అది స్వప్నమే, అది ఏం స్వప్నం, అది సంతోషంతో కూడిన స్వప్నం. కొంతమంది నిరంతరం ఎప్పుడు బాగుంటారు, ఎక్కడికి వెళ్ళినా బాధ, అత్తరింటి కాడ తలదాచుకోవడం అనుకుండదు, పుట్టింటి కాడ తలదాచుకోవడం ఉండదు, అది స్వప్నమే. సంతోషంగా లేకపోయినా స్వప్నమే, అది సంతోషపూరితమైన స్వప్నం, అది స్వప్నమే. బాధలతో కూడా జీవితాంతం అంటే ఏంటిది, ఇది చెప్తే ఇన్ ఫుడ్ డ్రీమ్, దిశ చెప్తే ఇన్ ఫుడ్ డ్రీమ్, దిశ సారో ఫుడ్ డ్రీమ్. అంచేత మనం భగవద్గీతలో సంస్థ ఏం చెప్పారంటే, నువ్వు దేహం కాదు, ఈ మనసు కాదు, బుద్ధిది కాదు, నువ్వు సాగులేని వస్తువు, యువర్ డెక్కల స్పిరిట్, నువ్వు అమృత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, ఇమ్మోర్టల్ స్పిరిట్ అని అర్జునుడు ఊరికే రిపీటెడ్గా 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 నూతన చర్చలే చెప్తారు. నువ్వు ఉదయం కూడా చావు లేని వస్తువు ఉంది, అది ఉండటం కాదు నీవై ఉన్నావు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అంతా ఇక్కడ అర్థం చేసుకుని మీరు వెళ్ళిపోయింది, ఇంకేం అక్కర్లేదు. అయితే భగవంతుడు ఏ వస్తువు అని నేను చెప్పాడు, ఆ వస్తువుగా నేను జీవిస్తున్నాను, దేహంగా జీవిస్తున్నాను. మనం ఆత్మగా జీవించడండి, అది దేహంగా జీవిస్తాం. మీరు బాగానే ఉన్నారండి, ఎర్రగా ఉన్నారంటే సంతోషిస్తాం, నల్లగా ఉన్నారంటే దుఃఖపడతాం. ఇంకా కొంతమందికి దేహం గురించి ఆలోచించుకోవటం, దేహం అవసరాలు చూసుకోవటం, ఎలా ఉందో చూసుకోవటం, ఆస్తమాన దేహం కూడా ఆ గాఢ ఇద్దరిలో తప్పించి ఇంకా వేపు మిస్టేక్లో జాగ్రత్త అవస్థలో ఆస్తమాని అసమాన దేహం కూడా. ఇంకా కొంతమంది ఎవరైనా పొగిడితే అది పొంగిపోతారు, ఎవరైనా విమర్శిస్తే పొంగిపోతారు. అసమాన దేహం కూడా చూసి మనకి దేహానికి అవసరాలు తీరుతున్నాయా లేదా సరిగ్గా అని చూసుకుని కూడా దేహంగా జీవిస్తారటండి. ఎవళ్ళైనా పొగిడితే సంతోషించి, ఎవళ్ళని విమర్శిస్తాంటే దుఃఖపడేవాళ్ళు మనసుగా జీవిస్తున్నారటండి. మీరు ఎంతమంది ఉన్నారు ఎవరైనా మిమ్మల్ని పొగుడతారనుకోండి, ఆ పొగడక ముందు మీ మనసు ఎలా ఉండవు. ఎవరిని విమర్శిస్తారనుకోండి, విమర్శించకముందు మీ మనసు ఎలా ఉండవు. అలా వికారం లేకుండా ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు. మనం అందరం భక్తులే, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, నాస్తికులను వదిలేండిపోయింది, మనం అందరం భక్తులే. కానీ వికారం లేకుండా ఉండగలుగుతున్నాం, వికారం లేకుండా ఉండలేకపోతుంటే మనం మనసుగా జీవిస్తున్నాం అన్నారు. కొంతమందికి మాట్లాడితే ఉద్రేకం వచ్చేస్తుంది, ఏం చేస్తాం కదా, ఏంటి అర్థం కాదు. అక్కడికి పొట్టని కూడా అస్తమానం ఉద్రేకపరచుకోవచ్చు. కారం ఎక్కువ తింటే, మసాలాలు ఎక్కువ తింటే, ఈ మాంసం చేపలు ఎక్కువ తింటే పొట్టకు ఉద్రేకం. మీరు ఉప్పు కారం ఎక్కువ ఎక్కువ తింటున్నారనుకోండి, ఉప్పు కారం మాంసాన్ని తిండికంటే ఇంక ఎక్కువ తింటున్నారనుకోండి, దీనికి జీర్ణకోశానికి ఉద్రేకం వచ్చేస్తుంది. అలా ఉద్రేకం చేయకూడదు, ఉద్రేకం చేస్తే వారు బాధపడతారు. అంటే మనసును కూడా ఉద్రేకపరచకూడదు. తర్వాత ద్వేషము, సమాజంలో ద్వేషం ఎక్కువ. జంటిల బిహేవియర్, కన్స్ట్రక్టివ్ బిహేవియర్, పాజిటివ్ బిహేవియర్. మనం సమాజాన్ని పంచిపెట్టే ద్వేషాన్ని పంచిపెడుతున్నామా, ప్రేమను పంచిపెడుతున్నామా, అది కూడా దేహం కూడా చూస్తారు. ఇదిగే మన భగవద్గీత అంతా వచ్చేసిందండి, అది వచ్చేసిందండి, ఇది వచ్చేసింది. ఇది ఉపన్యాసాలు చెబుతున్నాం, పుస్తకాలు రాసేస్తున్నాం, ఈ మాటలు అనవసరం. జంతువు బిహేవియర్ మనం సమాజానికి పంచిపెట్టవలసింది ద్వేషాన్ని కాదు, సమాజానికి పంచిపెట్టవలసింది అజ్ఞానాన్ని కాదు. సమాజానికి నీకు చేతనైతే ప్రేమను పంచిపెట్టు, ప్రేమ నీకు లేకపోతే నోరు మూసుకోవచ్చు. ద్వేషాన్ని పంచిపెట్టాలని నువ్వు సమాజానికి, ఎవరికైనా తెలివితేటలు ఉంటా తెలివితేటలను పెంచడానికి మనకు శక్తి ఉంటా తెలివితేటలను పెంచాలి, శక్తి లేకపోతే నోరు మూసుకుని పడి ఉండాలి. అందుకని ఉన్న తెలివితేటలు పాడు చేయకూడదు. వాళ్ళకి మీకు ఇవన్నీ ఎందుకు చేస్తారు, దీనికి దేవుడికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. ఇవన్నీ మీ ప్రవర్తన చూసి దేవుడికి మీరు మార్పులు వేస్తారు. నాన్నగారు ఇవన్నీ చెప్తున్నారు దేవుడికి దీనికి సంబంధం అంటే, దేవుడికి దీనికి సంబంధం నేను చెప్పి మాట్లాడే, మీరు దేవుడి గుమ్మలో కాదు, దేవుడి ఒంట్లో కాదు, దేవుడి వంటింట్లో కాదు, దేవుడి హృదయంలోకి చేయాలి. మీరు మాట్లాడే మాట మీకు చల్లదనం కలగజేయాలి, ఇతరులకు చల్లదనం కలగజేయాలి. బిల్లలు కనెక్టివ్గా ఉండాలి, జంటిల్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అంటే మీరు ఏదైనా చేస్తే ఇతరులకు ఉపకారం జరిగిదా ఉండాలి, ఆ పని చేస్తే ఇతరులకు ఉపకారం జరగదనుకున్నప్పుడు శుభ్రంగా పని లేకుండా ఇంటికాడ అలా పడవాలి. అంటే ఇది బిహే కనెక్ట్. మీ మాట, మీ చేత, మీ తలంపు, మీ ఆలోచన, మీ బిహేవియర్ ఎలా ఉండాలంటే ఇతరులకు నిర్మాణాత్మకంగా ఉపయోగపడే విధంగా ఉండాలి. మీ మాట కూడా అలా ఉండాలి. వాళ్ళు మీ మాట వాళ్ళ వివేకం పెంచడానికి సహకరించారు, కానీ వాళ్ళ వివేకం తగ్గించడానికి సహకరించకూడదు. రామానుడు కంచిలో పాట నేర్చుకుంటున్నాడు గురువు గారి దగ్గర. పాట నేర్చుకుంటుంటే ఆ గురువు గారు పండితుడే, సంస్కృతంలో పండితుడే, అది కొంచెం గర్వం ఉంది, భక్తి తక్కువ పాండిత్యం ఎక్కువ ఉంది ఆయన గురువు గారు, గర్వం కూడా ఉంది పాండిత్యంతో పాటు. ఆ గురువు గారు ఏమన్నారంటే, దేవుడు ఫలానా అవతారంలో ఆ రంగు ఎలా ఉండేది అంటే, కోటికర రంగు ఎలా ఉంటుందో ఫలానా అవతారంలో దేవుడు రంగు అలాగే ఉంది అని చెప్పారు. మరుసటి రోజు నుంచి రామానుజన్ ఇంకా మాస్టర్ గారికి వెళ్తాం మానేశ్వరు. అంటే మీ మాట కన్స్ట్రక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, జెంటిల్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. మాట్లాడితే నీకు చల్లదనం కలిగేయాలి, ఏకవాళ్ళకి చల్లదనం కలిగేయాలి. నువ్వు మాట్లాడే మాట్లాడాలి నీకు సత్వగుణం రావాలి, ఏకవాళ్ళకి కూడా రజోగుణంలో ఉన్నప్పటికీ ఆ మాట వాళ్ళని రజోగుణంలోంచి సత్వగుణంలోకి తీసుకురావాలి. అది కన్స్ట్రక్టివ్ వర్క్. డిస్ట్రక్టివ్ వర్క్ చేయకు, కన్స్ట్రక్టివ్ వర్క్ ఇచ్చేది. అసలు నెగిటివ్ అప్రాచ్ వద్దు, పాజిటివ్ అప్రాచ్ కావాలి. అయితే మాటలు చిందరతనంగా ఉండకూడదు, మాటలు సౌమ్యంగా ఉండాలి. మనం మాట్లాడేప్పుడు బాధ్యతగా మాట్లాడాలి, నాలుగు సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితే కొంతమంది ఉద్రేకం పడిపోతా ఉంటారు, మొత్తం ఎడబడిపోతా ఉంటారు. అంటే మీరు మనసుగా జీవిస్తున్నారని అర్థం ఉన్నాడు భగవంతుడు. ఇది శరీరంలో జీవిస్తే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, మనస్సుగా జీవిస్తే ఎలా ఆత్మజ్ఞానం కలుగుతుంది? కొంతమంది ఏం చేస్తారంటే మనస్సుగా జీవించరు, శరీరంగా జీవించరు, కానీ బుద్ధిగా జీవిస్తారు. బుద్ధి అంటే ఏంటి, వాళ్ళు తెలివితేటలు పెంచుకుంటూ ఉంటారు, తెలివితేటలు ఉంటాయి. మేము తెలివైన వాళ్ళు, ఇతరుల కంటే మేమే తెలియని వాళ్ళు, తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కొంచెం ఏదైనా నిర్ణయించుకున్నప్పుడు అది కొంచెం తెలివితేటలుగానే ఆలోచించుకుంటారు. ఈ పని చేస్తే మనకు నష్టం ఎంత వస్తుంది, లాభం ఇస్తారు, ఉద్రేకపడరు. వాళ్ళు నష్టం దొంగలేదు అని అంటారు. వాళ్ళకి లాభం వస్తే మాట్లాడుతూ ఉంటారు, ఆ తెలివితేటలు అన్న ఉపయోగించి వాళ్ళకి లాభం రాబోతుంది మాట్లాడరు వాళ్ళు. అంటే వాళ్ళు ఉద్రేకపడరు, తెలివితేటలు అంటారు. వాళ్ళు ఏం ఉద్రేకపడరు కాదు, మన వాళ్ళు ఏదైనా చిరాకు పెట్టినా వాళ్ళు ఉద్రేకపడరు. మనం చిరాకు పడితే మనకి ఇప్పుడు ఏం కలిసి వస్తుందో ఆరోగ్యం పాడు చేసుకోవడం కానీ ఉంటా, ఆ తెలివి ఉంటుంది మళ్ళీ వాళ్ళకి. ఎవరైనా విమర్శించినా వాళ్ళు తెలివైన వాళ్ళు కంగారు పడరు. వాళ్ళు లాభం చూసుకుంటారు, బాగా ఆలోచించుకుంటారు. వాళ్ళు ఇప్పుడు నష్టం రాకుండా చూసుకుంటారు, ఉద్రేకపడరు. అది కొంతమంది ఏంటంటే ఆ తెలివిని ప్రధానంగా పెట్టుకు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బాధపడతారంటే మీకు తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకి మీకు తెలివి లేదంటే మటుకు ఉద్రేకపడరు. కొంచెం మునిపించుకునే చాలకం ఉంటుంది కానీ ఉద్రేకపడరు. ఏం చేత మనసును దాచారు. తెలివైన వాళ్ళు మీరు తెలివైన వాళ్ళు కాదన్నా వాళ్ళు కొంచెం ఉద్రేకపడరు. ఇంకా వాళ్ళు ఉద్రేకపడకుండా వాళ్ళు బుద్ధి ఆపి చేస్తానంటుంది, కొంచెం దూరం వెళ్ళారు కాబట్టి. అంటే కొంతమంది తెలివిగా జీవిస్తే కొంతమంది మేము బాగా అర్థమవుతామండి, చదివింది మాకు బాగా అర్థమైతే మంచిది, అది ఎక్కడ ఆగిపోతుంది, బుద్ధి దగ్గర ఆగిపోతుంది. మామూలుగా కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, మంచిదే తెలివి మంచిదే, అయితే తెలివిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ తెలివి మన భగవద్ అనుభవం పొందటానికి ఉపయోగపడాలి. దేహంగా జీవిస్తే, మనసుగా జీవిస్తే, లేకపోతే మీ బుద్ధిగా జీవిస్తే, ఏదో తెలివైన వాడు అనుకుని తెలివితేటలుగా జీవిస్తే మీకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మభావనతోటి, ఆత్మ అఖండ భావనతోటి నువ్వు జీవించగలిగితే మీకు ఆత్మార్థం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఇంటికి మనం ఎలా జీవిస్తున్నాం, ఎవరి మటు కాదు మీరు ఆలోచించుకుని, దేహంగా జీవిస్తున్నాం, మనసుగా జీవిస్తున్నాం, లేకపోతే బుద్ధిగా జీవిస్తున్నాం, లేకపోతే ఆత్మభావనతోటి, అఖండ భావనతోటి, చైతన్య భావనతోటి జీవిస్తున్నామా అని తెలుసుకోవాలి. చైతన్య భావనతో జీవించకపోతే చైతన్య అనుభవం కలగదు, దేవుణ్ణి మనం మోసం చేయలేదు. ఎవరు అడుగుతున్నారు నాకు ఈ మధ్యన కొంచెం దుఃఖంగా ఉంటాను, ఇది పోవటం ఎలాగని. ఈయనన్నారు దుఃఖానికి ఏమైనా రూపుందా, మనకి ఏం రూపం లేదు. నువ్వు అనుకున్నట్టే, నేను అనుకున్నట్టుగా జరిగితే నీకు సంతోషం, అనుకున్నట్టు జరగకపోతే దుఃఖం, అంతకంటే దుఃఖం ఎక్కడ ఉందంటున్నారు స్వామి. ఇష్టమైన తలంపు సంతోషాన్ని ఇస్తుంది, ఇష్టమైన తలంపుని దుఃఖాన్ని ఇస్తుంది. ఆ ఇష్టం లేని తలంపుని నీకు నిగ్రహించే శక్తి వచ్చేసింది అనుకో, ఇష్టం లేని తలంపుని నీకు నిగ్రహించుకునే శక్తి వచ్చినప్పుడు ఇష్టమైన తలంపు వచ్చినది నీకు దుఃఖాన్ని ఇవ్వదు. ఇప్పుడు మనల్ని ద్వేషించే వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ద్వేషించే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారని తలంపు కూడా మనకు లేదనుకోండి, వాళ్ళ వల్ల మనకి ఇంటి దుఃఖం రాదు. ఇది బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. ఇప్పుడు మనల్ని ద్వేషించే వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, వీళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు, వీళ్ళకి మనం అంటే ఇష్టం లేదు అనుకుంటాం అనుకున్న దుఃఖం వస్తుంది. మన వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు అనే తలంపు కూడా మనకు లేదనుకోండి, వాళ్ళకి మనకు దుఃఖం తీసుకుని ఆ శక్తి నేర్చుకుంటున్నారు. వాళ్ళు ద్వేషిస్తున్నారని తలంపు ఉంటే మనకి నీకు దుఃఖం వచ్చేస్తుంది. ఆ తలంపు నీకు లేదనుకో, వాళ్ళు వచ్చిన నీకు ఏం దుఃఖం రాదు. తలంపు లేకుండా దుఃఖం ఎవరికి రాదు, తలంపు లేకుండా సంతోషం ఎవరికి రాదు, అన్ని తలంపులే. ఈ మధ్య అరుణాచలంలో 90 ఏళ్ళు కొర్రవాడు కనిపించాడు. ఆయనకి 90 ఏళ్ళు. ఆయన ఏమంటారంటే ఆయన 90 ఇయర్స్ బాయ్ అంటారు. అంటే 90 సంవత్సరాలు వస్తే మనకంటే యాక్టివ్గా ఉన్నారు. కుదూరు లింగం దగ్గర చూసినప్పుడు ఏమన్నారంటే, నా దగ్గర 90 సంవత్సరాల నుంచి లోపల నా హృదయం అనే గిన్నె, నా హృదయం అనే కప్పు ఖాళీగా ఉంది. 90 సంవత్సరాల తర్వాత మీరు ఈ కప్పును అమృతం తోటి నింపారు ఇప్పుడు అన్నారు. 90 సంవత్సరాలు ఖాళీగానే నేను ఉత్తరప్రదేశ్లో చాలా మంది మహాత్ములను చూశాను, ఖాళీ ఒక చొక్క కూడా ఈ కప్పులో పడలేదు. ఇప్పుడు కప్పు సకానికి రాలేదు, ఫుల్గా ఉంది. అది నిండా అమృతంతో నిండి ఉంది. ఇప్పుడు అది ఫుల్ అయిపోయింది, నా హృదయమైన కప్పు ఫుల్ అయిపోయింది, నా పని పూర్తి అయిపోయింది. ఆత్మ ఆనందం గురించి నేను పుస్తకాలలో చదివాను, కానీ ఆత్మానందం ఎప్పుడు నాకు అనుభవంలోకి రాలేదు. అది నీ ప్రజెన్స్లో వచ్చింది అన్నాడు. అప్పుడు అన్న, నా ప్రజెన్స్ కాదు, నీ కప్పు నింపింది, నా అహంకారం నీ కప్పును నింపుతుందే, దేవుడు నింపాడు నింపింది, నీకు దేవుడే, నేను ఇక గోంపు నన్ను నీత మాత్రంగా పెట్టుకుని దేవుడు నీ హృదయంలో నా కప్పును అమృతంతో నింపిన వాడు దేవుడే, నన్ను ఉరికే గొంతు పెట్టుకున్నాడు. ఆ స్వామి మధ్య మధ్య రాని వారు, నీకు నేనేం ఇవ్వలేను కానీ ఒకటే ఇవ్వగలను, నా భ్రాంతిని ఇవ్వగలను తీసుకున్నాను. భ్రాంతి పోతే బ్రహ్మము పట్టపగలు, భ్రాంతి పోతే అంతా బ్రహ్మమయం పట్టపగలు. భ్రాంతి పోయిన వాడికి ఇంకా చీకట్లాంటి బయటకు వచ్చేస్తాడు, ఎటు చూసినా పగలదు, ఎటు చూసినా పగలదు. భ్రాంతి పోయిన వాడికి బ్రహ్మము పట్టపగలు.
అంటే దుఃఖ కారణం దుఃఖం తలంపే, దుఃఖం అయితే తలంపే. అదే మీకు దుఃఖానికి సంబంధించిన తలంపు వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి, దాన్ని రిలీజ్ చేసుకునే శక్తి, దాన్ని నిగ్రహించుకునే శక్తి నీకు ఉన్న పదేమి చేయలేదు నేను. ఆ శక్తి మనస్సుకి ఆ శక్తి ఉంటే మిమ్మల్ని ఏమీ చేయలేదు అంటున్నారు. శక్తి నాకు ఉండాలి కదా అన్నాడు. మీరు శక్తి ఉండాలి, శక్తి ఉండాలి, శక్తి ఉండాలి అంటున్నారు. మాటలు బాగానే చెప్తున్నారు. ఆ శక్తి ఉంటే కదా వచ్చిన తలంపును తట్టుకోవటం. ఆ శక్తి ఉండాలి కదా అంటే ఉంటుంది. ఈశ్వరుని అర్చన చేయటం వల్ల, ఈశ్వరుని పూజించటం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల నీకు ఆ శక్తి కలుగుతుంది. మనం ఎవరికైనా ఇస్తే జ్ఞానాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, శాంతిని ఇవ్వాలి. కానీ అజ్ఞానాన్ని ఇవ్వకూడదు, వాళ్ళని దౌర్బల్యం చేయకూడదు. వాళ్ళకి ఎంతో కొంత శక్తి ఉందనుకోండి, ఆ శక్తి మనం లాగేసుకుని దర్భరత్వం కింద వాళ్ళని చేయకూడదు. శుద్ధము అదే దౌర్బల్యం. అన్నిటికీ ప్రపంచంలో అన్నిటికంటే నీతివైంది ఏంటంటే హృదయంలో ఉన్న దౌర్బల్యం, హృదయంలో ఉంటుంది పిరికితనం. కొంతమంది అలా గాలిని చూసినా భయపడతా ఉంటారు, భయకారణం లేకుండా భయపడతా ఉంటారు. ఒకవేళ నిజంగా భయకారణే ఉందనుకో, ఈశ్వరుని అర్చన చేయటం వల్ల, ఈశ్వరు మీద విశ్వాసం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల, ఈశ్వరుని స్మరించడం వల్ల అలవేది రిమంబరెన్స్, కాన్స్టాంట్ రిమంబరెన్స్, నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల నీకు శక్తి కలుగుతుంది. ఒకవేళ భయకారణం ఉన్నా నేను అది భయపెట్టదు. నేను మరి దేవుడు నిరంతరం స్మరించుకోవాలంటే నేను ఏదైనా దేవుడి పేరు చేసుకోవాలి కదండి అంటున్నాడు. డివైన్ నేమ్ ఏదో నేమ్ చేసుకోండి, అది ఎలాంటిందో మీరు చెయ్యొద్దు. పూర్తిగా ఇష్టంతో ప్రేమతోటి చెయ్యాలి. పైగా పేరు బ్రహ్మమే వారికి రిప్రజెంటేటివ్, వారికి ఏ వింటు ఇది నేను ఏ పేరు అయితే అనుకుంటున్నానో అది బ్రహ్మమే. ఇక నారాయణ నారాయణ అంటే అంతర్యామి, అంతర్యామగా ఉన్నటువంటి వస్తువు నారాయణ నారాయణ అంటున్నాం. మళ్ళీ నారాయణ గారు అంతర్యామగా ఉన్న వస్తువు కాదు, నారాయణ అంటే అక్కడ వ్యక్తి కాదు. అక్కడ మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం ఆత్మ, ఆ బ్రహ్మం, మన బ్రహ్మ పదార్థం, మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం. మన మనస్సులో వికారాలు ఎలా ఉన్నా, శరీరంలో రంగులు ఎలా ఉన్నా, మన మనస్సులో గుణ బ్రహ్మ పదార్థంలో ఏమి గుణాలు లేవు. బ్రహ్మ పదార్థంలో పుట్టుక లేవు, బ్రహ్మ పదార్థాల్లో చావులు లేవు. ఆ బ్రహ్మ పదార్థంలో ఏదుందో అనుభవంలోకి వచ్చిందో తెలుస్తుంది. ఉండటమే జ్ఞానమే, శాంతే ఉండటమే. సత్యం జ్ఞానం అనంతం తైత్రోపనిషత్తులో తాను చెప్తాడు బ్రహ్మం గురించి వర్ణిస్తూ. అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం, అది ఆనందం. 90 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అంటా ఉండేవారు, 90 సంవత్సరాల పిల్లవాడు ఏమన్నారంటేనా, ఇప్పుడు నేను అనుభవించే శాంతి కంటే నీచి వైకుంఠంలో ఏదైనా ఉందనుకున్నా నాకు నమ్మకం కుదరుతుంది, దిస్ ఇస్ పెర్ఫెక్ట్ అనిపిస్తున్నాను. మనలో ఏదైనా కపటం ఉందనుకోండి మన మనసుగా జీవిస్తున్నామన్నారు. మనలో ఏదైనా కుయుక్తుందనుకోండి బుద్ధిగా జీవిస్తున్నామన్నారు. కుయుక్తులు ఈ ప్రపంచాలు కుచేష్టలు బుద్ధిలో ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు మేము ఇత్తిగా మాట్లాడుతున్నామని. ఇత్తిగా మాట్లాడి మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేరు వాళ్ళు. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఆ దూరశీల డ్రామాలో సీదరు బ్రోటస్ తోటి యూ బ్రోటస్ యూ టూ బ్రోటస్ యూ బ్రోటస్ యూ టూ బ్రోటస్ అన్నాడు. టూ అనవద్దు అంటున్నాడు కృష్ణుడు. అంటే మీ లోపల అతనికి జీవన సీదరికి ఏదో వికారం వచ్చింది. అతన్ని బ్రోటస్ మనకు అన్యాయం చేయాలనుకుంటున్నాడు. ఎవరు చేశాడు కానీ అన్యాయం చేశాడు. ఎవరు బ్రోటస్ బ్రోటస్ అన్యాయం చేశాడు. అన్యాయం గుర్తించి యూ బ్రోటస్ నువ్వు ఇలా చేసావన్నాడు. నువ్వు చేసావా, నువ్వు కూడా ఇలా చేసావా, ఆ కోడ కూడా వదిలేదు. నువ్వు చేసావా, నువ్వు కూడా యూ బ్రోటస్ యూ టూ బ్రోటస్, ఆ కోడ అనే మాట పెట్టకూడదు. ఆ ఈశ్వర సంకల్పం అది అలా ఉంది, అలా జరిగిందంటే ఈశ్వర సంకల్పానికి వదిలేదు. యూ బ్రోటస్ అంటే యూ టూ అని వద్దు. యూ ఇతను అప్సెట్ అవుతాడు. అయితే ఎవరు ఇక్కడ మైండ్ లో ఉన్నాడు, జూనియర్ సీజర్ ఎక్కడ ఉన్నాడు, మైండ్ కు ఓవర్కమ్ చేయలేదు. మీరు మైండ్ లో ఉండిపోయాడు కదా, ఆ మైండ్ ను ఓవర్కమ్ చేస్తుంటే యూ బ్రోటస్ అని వదిలి వస్తాడు. యూ టూ బ్రోటస్ అని అంటూ అక్కడ మైండ్ లో ఆ మైండ్ పరిమితి అయి ఉన్నాడు సోదరు సీదర్. అంటే ఇదే మీరు జ్ఞాపకించుకోవాలి. ఐ ఆర్ నాట్ ఐ. నీకు ఇది ఏ సంఘటన జరుగుతుంది, నేనా నేను కానిదే, నేనెవరిని వాసు, అది ఐదు సంఘటన నువ్వు కాదు, అయ్యాడు నాట అది, అది నాట అది నేను కాదని తెలుసుకున్నప్పుడు ఆ దుఃఖం నేనేం చేయలేదు. అది నువ్వు కాదని సంగతి తెలిసినప్పుడు నీకు పొంగు రాదు, వికారం పొంగిపో పొంగిపో. అయ్యి ఆ నాట అయ్యంటే మాత్రం ధర్మమే చవులేని వస్తువే, నువ్వు పుట్టన వస్తువు. ఈ జరిగే సంఘటన నీ దేనికి, పుట్టిన శరీరానికి శరీరంతో తాదాత్యం పొందినటువంటి ఆ నిజాన్ని నీకు. నువ్వెవరో బ్రహ్మమై ఉన్నావు. అదే భగవాన్ చెప్తారు, నువ్వు దుఃఖపడుతున్నావు, ఇంకో గంట నిద్రలోకి వెళ్ళిపోతావు. మరి నిద్రలో నీ దుఃఖం ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? పగలున్న శుభ్రం లేరు, రాత్రిలో ఉన్న శుభ్రం లేరా? పగలున్న వ్యక్తి రాత్రి ఉన్న వ్యక్తి, ఈ పగల దేశము నేనని కల్పించుకునే ఆ తలంపు వల్ల వచ్చింది దుఃఖం. మరి నిద్రలో ఈ దుఃఖం నీకు ఎక్కడ కడతాను? నిద్రలోనూ నువ్వు భ్రమమే, పగలలో జాగ్రత్త అవస్థలోనే భ్రమమే, అన్ని అవస్థల్లోనే అన్ని కాలాల్లో నువ్వు భ్రమమే. కానీ నిద్రలోనే దుఃఖం నీకు జాగ్రత్త అవస్థ ఎందుకు వస్తాను? దేశము నేను అనే తలంపులోంచి వస్తాను. అయితే ఏదైనా జపం చేసుకుంటామండి, ఏదైనా అక్కడిలోనే తలంపులు వస్తే దాన్ని తట్టుకునే శక్తి, దాన్ని నిరోధించే శక్తి కలగడం కోసం నేను జపం చేసుకుంటానంటే భగవాన్ అంటున్నారంటే, జపం రెండు విధాలుగా చేయొచ్చు, స్థూలం సూక్ష్మం. స్థూలం గట్టిగా చేయొచ్చు, సాఫ్ట్గా చేయొచ్చు. అంటే ప్రజల ఉడికే కదులుతూ ఉంటాయి, ఇంత కొంచెం కొంచెం కదా కదులుతాయి, సాఫ్ట్గా చేసుకోవచ్చు. సాఫ్ట్గా కూడా మనసులో చేసుకోవచ్చు, కానీ నువ్వు చేసి నామ మీద నీకు గౌరవం ఉండాలి. ఇదే బ్రహ్మం అనుకోవాలి, ఆ నామే బ్రహ్మం అనుకోవాలి. నారాయణ అనేప్పటికీ నీకు చావులేని వస్తువు, ఈ వికారాలకు అతీతమైన వస్తువు, చావు పుట్టుకులకు అతీతమైన వస్తువు, నామాలకి రూపాలకి అన్నింటికి అతీతమైన వస్తువు. ఆనంద వస్తువు నీకు స్ఫురించాలి నారాయణ. నారాయణ నారాయణ స్మరించుకుంటున్నావు అనుకో, సడన్ గా నీకు ఏదైనా తలంపు వచ్చి మళ్ళీ నీకు దుఃఖం రావచ్చు. ఆ దుఃఖం నారాయణే పంపుతాడు, నీ మనసు తట్టుకుంటుందా లేదా బజార్లో పడిపోతున్నా. నువ్వు నారాయణ 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 అంటావు, చేసుకుంటున్నావు బాగానే ఉంది, మళ్ళీ ఏదో తలంపుని పంపుతాడు వాడు. తలంపుని పంపేటప్పుడు నీకు ఇష్టమైన తలంపునే పంపుతాడు. నువ్వు తట్టుకుంటున్నావు లేదా, నీకు స్ట్రెంగ్త్ ఉందా లేదా, నీకు అది లోపల ప్రిపరేషన్ ఉందా లేదా. నారాయణ స్మరణ నీకు అది అది నీకు రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి, సరైన రిజల్ట్స్ వస్తున్నాయి లేదా. నువ్వు ఎవరో నీకు తెలియటానికి, నీ అంతస్తు ఏంటో తెలియటానికి, నీ బలం ఏంటో తెలియటానికి ఒకసారి నీకు అక్కర్లేని తలంపు, లేకపోతే అక్కర్లేని తలంపు వస్తాడు, లేకపోతే ఎల్లకైతే పొల్లకైతే వెళ్ళి తిట్టమంటాడు. అంటే తిట్టినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, చదివినప్పుడు ఎలా ఉంటున్నావు, తిట్టినప్పుడు ఎలా ఉంటున్నావు, ఆ బ్యాలెన్స్ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అలా చూడటానికి. ఎవరు నారాయణ వెళ్ళి ఎవరో ఒకరు ముద్దు గిడిచాడు ఏమి చెట్టమని, అయితే ఏమి నీ కోళ్ళ పట్టుకు చెట్టొచ్చు మనం. మీరు ఎవరు బ్రహ్మముకు కోళ్ళు ఏంటి అత్త ఏంటి, బ్రహ్మముకు కోళ్ళు ఏంటి అత్త ఏంటి. నేను దేహాన్ని అనుకున్నప్పుడు మనస్సు అనుకున్నప్పుడు అత్త కోళ్ళ కన్నా, బ్రహ్మమైనప్పుడు అత్త ఏంటి కోళ్ళు ఏంటి. దేహం చనిపోయేటప్పుడు దేహానికి సంబంధించిన బంధువులతో అందరితో సంబంధం తెగిపోతుంది, కానీ కూడా వచ్చాడు ఈశ్వరుడు ఒక్కడే, నన్ను తోడు వాడు మరణించిన తర్వాత నీ కూడా ఈశ్వరుడు వస్తాడు, వాడు ఎప్పుడు ఉంటాడు, కానీ వాడి గురించి స్థలం చేయలేదు నీకు. ఇంకొక మనకి దేహధ్యాస, దేహానికి సంబంధించిన చుట్టాలు లేకపోతే స్నేహితుడు విరోధం. కొంతమంది మనతో స్నేహంగా ఉంటారు, విరోధంగా ఉంటారు, కొంతమంది తటస్థంగా ఉంటారు. ఇదంతా స్వప్నమే, స్నేహాల స్వప్నం, విరోధాల స్వప్నం, తటస్థుల స్వప్నం. ఎవరికి మీకు డెలిజన్ ఎవరికి మీద తెలియదు. నీ విరోధులు స్వప్నమే, నీ స్నేహితులు స్వప్నమే, తటస్థులు స్వప్నమే. దిస్ ఆల్ నాన్ సెన్స్, దిస్ ఆల్ డెలిజన్, దిస్ ఆల్ డ్రీ. ఎంత నాన్ సెన్సే, ఏ స్నేహాలు శత్రువులు తటస్థాలు అన్నీ కూడా ఈ న్యూట్రల్స్ ఇదంతా విరిగి మన తలంపులు అయినాయి అని కూడా, అది మన తలంపులు అదంతా సెన్స్ కాదు, అదంతా నాన్ సెన్స్. నువ్వు చేసే నామ మీద నీకు గౌరవం ఉండాలి ముందు, నువ్వు చేసే నామ మీద విశ్వాసం ఉండాలి. నువ్వు చేసే నామము నీ హృదయంలో ఉన్నటువంటి చావులేని వస్తువు బ్రహ్మము ఒకటే అనేటువంటి అండర్స్టాండింగ్ నీకు ఉండాలి. అండర్స్టాండింగ్ నీకు ముఖ్యం. అలాగా నువ్వు చేసేది అర్థవంతంగా చేస్తే ఆ జపం తొందరగా వేగంగా ఫలిస్తుంది. అర్థం లేని చదువు వ్యర్థం. అంటే కుప్పనూర్పులో దోహం కోలినట్టు చదవకూడదు. మీరు ఒక వాక్యం చదివినా దాన్ని ధ్యానం చేసి దాన్ని మననం చేసి మీ సొంతం చేసుకోవాలి దాన్ని. అంటే శుభం వచ్చినా అశుభం వచ్చినా తట్టుకునే శక్తి మీ మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. శుభం రావచ్చు అశుభం రావచ్చు, అప్పుడు ఏంటి ఎలా జరిగింది ఏంటి, అది అలా జరిగింది ఏంటి, అది అలా ఇంటికి జరిగిందో, ఇది ఎలా ఇంటికి జరిగిందో ఈస్తే తెలుసు నీకు. నిన్ను నేను ఏం చేస్తున్నాడంటే నీ మనసులో ఎక్కడైనా వంకటలు ఉంటే ఆ వంకటలు సరిచేసి నువ్వు మనసును నిదానం చేయటానికి పంపే సంఘటనలు ఆయన ఇచ్చే ట్రైనింగ్ వాడి ఈశ్వరు. సరే లోపలికి వెళ్ళండి. కాకినాడలో ప్లేటర్ గారు ఉన్నారు, ఆవిడ ఎప్పుడైనా ఈ మధ్యన ప్లేటర్ గారు చనిపోయారని భార్యని ఎప్పుడైనా ఏం చెప్తారంటే మా ఆయన చాలా మంచి అని చెప్తారు. ఇంకా ఆవిడకి అదే పని, అదే భగవద్గీత. నేను ఒకసారి చాలాసార్లు నేను ఆటని ఆయన చాలా మంచి అని మీకేం కలిసి మీరు బాధపడేదాన్ని చూసుకుంటారు. లేదా మీరు చెప్పింది రైట్ అయితే మీ ఆయన చాలా ఎన్నడూ చెప్తారు, ఎంత చెప్తారు, మీరు ఏమైనా బాగుపడ్డారా, మీరు ఏమైనా లోతుకి వెళ్ళారా, మీరు మీ మనసు ఏమైనా నిర్మల పడింది, నిర్మలం పడింది, మీ ఆయన ఎవరు, మీరెవరైనా శరీరం చచ్చిపోయాక. ఆవిడకి భర్తతో చాలా ఎన్నడూ చెప్పిన మా ఆయన చాలా మంచి అని, మా ఆయన చాలా మంచి అని, ఎప్పుడు రోజు సినిమాలు తీసుకెళ్ళి కూడా ఏంటో మనకు తెలియదు, లేదా అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు, ఒకవేళ ఏం తిచ్చేవాడు కాదేమో, కొంతమంది అలా డైరెక్టర్ చూసుకుంటారు, కొంతమంది భార్య నడుస్తుంటే కాళ్ళు అడిగిపోతాయని, పాదాలు అడిగిపోతాయని అనుకున్న వాళ్ళు కూడా అలా చూసుకున్న వాళ్ళు ఉన్నారని, వాళ్ళు నిజంగా అలా చూసుకుండొచ్చు. కానీ మీరేళ్ళు మీకేళ్ళు కలిసి వచ్చింది అన్నారు, ఇలా మీరు జీవితంతో వేస్ట్ చేసేసుకున్నారు. అది ఏమన్నా చెప్పినా మా ఆయన మంచాడు, మంచి ఆయన కొట్టుకుని ఈవిడికి వచ్చింది ఏంటి, ఆయన చచ్చిపోయాడు, ఆ మంచి ఆయన చచ్చిపోయాడు. అంటే ఈ రకంగా మనం ఏమవుతాడంటే అసలు గోలు వదిలేస్తున్నాం. ఆవిడ తరపు చుట్టాలు వస్తే ఆవిడ బాగానే చూసుకుంటుంది కదండి, జాగ్రత్తగా చూసుకొని కూడా ఎక్కినాను, జాగ్రత్తగా చూసుకో అక్కడి వచ్చింది, జాగ్రత్తగా చూసుకో అని వరకు అంత మంచి ఆయన. నిజంగా అంత మంచి భర్త దొరకడం కూడా పూర్వపుణ్యం, అది ఆ పూర్వపుణ్యం అంత మంచి భర్త దొరికాడు, అంత మంచిదే కాదంటలేదు. కానీ దాన్ని బట్టి టైం వేస్ట్ చేసుకుంటాను, దూరం మిస్ అయిపోతాను. తర్వాత ఆవిడకి ఈ మధ్యన ఇంకో ప్రమాదం వచ్చి చెప్తాను, ఈ జాగ్రత్తలో ఇంటిపై కూర్చోబెట్టి చెప్తాను. ఆ లాయర్ మంచి ఆయన అనుకోవటం వల్ల తాదాత్యం భర్తతో తాదాత్యం గర్రం వస్తాను అనుకుంటాను, తెలియతారు అది మరీ ప్రమాదం. ఈ మాట అది చెప్పుకుని ఎరుస్తామని ప్రావుడు, నా పుట్టింది కానీ ఎవరు వచ్చినా జాగ్రత్తగా చూసుకోవడం ఆయనని అదే ఎందుకు చెప్తాండి అంటే టైం వేస్ట్ అందుకు నేను చెప్తాండి మంచిగా రైలు వచ్చాం నేను టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అసలు మనం ఎక్కడ చేరాలో గోల్ మిస్ అయిపోతున్నాం డెస్టినేషన్ మిస్ అయిపోతున్నాం ఎనర్జీ వేస్ట్ చేసుకుంటాం టైం వేస్ట్ చేసుకుంటున్నాం కర్రం వచ్చిందనుకోండి ఇంకా పతనం ప్రారంభం అర్థం ఏ కారణం వల్ల మనకు ధర్మం వచ్చినా పతనం ప్రారంభమైంది ఆ క్షణంలో పతనం ప్రారంభమైన అర్థం దేవుడు మనల్ని మీరు పాడైపోయినా అని చెప్పడండి మనం పాడైపోయి యోగం అంటే ధర్మం కలగజేస్తాడు ధర్మం కలగజేసి ఆయన దేవుడు తెలియట్టు కూర్చుంటాడు అంతేకాని పాడైపోయాడని అందరితో మీరు పాడైపోయాడని ఎవరు దేవుడు చెప్పడం మన ధర్మం కలగజేస్తాడు ఆ ధర్మం అనేక రకాలుగా రావచ్చు చదువు వల్ల రావచ్చు ఆవిడకున్న భర్త వల్ల వస్తుంది మన ధర్మం చదువు వల్ల రావచ్చు లేదా ఇంకోటి ధనం వల్ల రావచ్చు కీర్తి వల్ల రావచ్చు అనే కారణం ఏ కారణం వల్ల గర్వం వచ్చినా ఆ గంట నుంచి కాదు ఆ క్షణంలో ఆ జీవుడు యొక్క పతనం ప్రారంభం వాడి పాతాల లోకంలోకి చీకటి లోకాలకి అదే పాతాలలో కొట్టుకుపోతాడు గర్వం ప్రారంభం అంటే ఈ విషయంలో వినయం పోగొట్టుకోవద్దు అదే నీ నీ ముఖంలోకి నీ ప్రవర్తనలోకి నీ మాటలోకి అదే నీ రావద్దు జాగ్రత్తగా ఉందంటాడు ఆచార్యస్వామి అంటే నువ్వు జాగ్రత్తగా చేసుకో మంత్రజపం గౌరవంగా చేసుకోకు నువ్వు మంత్రజపం చేసుకుంటే మంచిదే అంటే నీకు అక్కర్లేని తలంపులు వచ్చినప్పుడు నీ మనసు ఆ తలంపులు నిరోధిస్తుంది అప్పుడు నీకు దుఃఖం రాదు ఆ జపం చేయి మంత్రజపం చెయ్యి మంచిదే దీనికి మానసిక బలం వస్తుంది ఏకాగ్రత వస్తుంది నువ్వు పవిత్రుడు అవుతావు జపం చేయటం వల్ల జపయజ్ఞము నేనన్నాడు కృష్ణుడు జపం చేయగలిగితే నువ్వు పవిత్రుడు అవుతావు నీకు ఏకాగ్రత కలుగుతుంది నీ మనసుకు నిర్మలత్వం వస్తుంది నీ ఇంద్రియాలు నిశ్చలంగా ఉంటాయి మనసులో వ్యాకులత తగ్గుతుంది నీలో ఏదైనా దోషాలుంటే దోషాల నుంచి ఆ మంత్రజపం వల్ల నీలో ఉంటే బుద్ధిలో ఏదైనా లోపాలుంటే మనసులో ఏదైనా దోషాలుంటే అందులో డిఫెక్ట్ నుంచి నువ్వు బయట పడిపోతావు ఏం మంత్రం చెప్పండి నారాయణ కృష్ణ వాసుదేవ వెంకటేశ ఏదో నీ ఇష్టం వచ్చిన నీకు ఇష్టం వచ్చిన నామం నోటిలో ఉండాలి నీకు నామం నోటిలో ఉండాలి ఆ జపం కూడా మంచిదే వీడేమంటున్నాడంటే నేను చనిపోతాను కదండి ఏదో రోజు నా శరీరం చనిపోతుంది కదా నేను పుణ్యం చేశాను పాపం చేశాను నాకు ఫలితం ముందు పుణ్యం వస్తుందా తర్వాత పాపం వస్తుందని అడుగుతున్నాడు అప్పుడు భగవాన్ అంటున్నాడు ఎందుకు వచ్చిన గోడ ప్రజలు అంటారు చచ్చిపోయిన తర్వాత గోడ నీకెందుకు ఇప్పుడు బతుకున్నావు అప్పుడే చచ్చిపోతున్నావు ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత గొడవ నీకెందుకు ఇప్పుడు జీవించున్నావు నువ్వు చనిపో ఇప్పుడు జీవించున్నావు చనిపోయిన విషయాల గురించి అడుగుతున్నావు అసలు నీ శరీరం పొట్టలేదు నువ్వు ఆత్మవు బ్రహ్మము నీ పొట్టలేదు అసలు పుట్టినవాడు చనిపోతాడు చనిపోయిన వాడు పుడతాడు ప్రతి క్షణం కూడా మన శరీరం పుట్టిన మొదలు ప్రతి క్షణం మనం ఒక గంటలో ముసలవాళ్ళం అయిపోయాం కొంచెం అలా ముసలవాళ్ళం అవుతాం అంతేగాని ఒక గంటలో ముసలతో వచ్చేది మనకి అలాగే పుట్టిన మీద నెమ్మదిగా స్లోగా ముసలవాడు అవుతాం తర్వాత చచ్చిపోతుంది శరీరం చచ్చిపోతుంది మళ్ళీ శరీరం పుడుతుంది ఎక్కడైతే ఇంకో కొత్త శరీరం వస్తుంది మళ్ళీ నెమ్మదిగా ముసలుడు అవుతుంది పుణ్య ప్రారంభం ఉంటే పుణ్యం ఉంటాయి పుణ్యం సుఖరూపంలో వస్తుంది పాపం ఉంటే అది సుఖరూపంలో వస్తుంది నీకు ఏ శరీరంలో మళ్ళీ రాబోయే జన్మ నీకు ఏసి నీకు శరీరం ఏ జన్మ మళ్ళీ ఎక్కడ ఇవ్వాలి ఏ ప్రాంతంలో ఏ కుటుంబంలో నీకు శరీరం ఇవ్వాలి ఎంత ఒక యజ్ఞం రా ఎంత నిరంతరం ప్రతి నిమిషం కాదు ఇక్కడ పోరులో యజ్ఞం జరిగింది వారం రోజులు 10 రోజులు కానీ భగవంతుడు చేసే యజ్ఞం ఒక క్షణం కూడా ఆపుండదు అహోరాత్రములు పగలు రాత్రి దానికి తేడా ఉండదు నిరంతరం యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఎంతకాలం అయితే కాలం ఉందో ఎంతకాలం అయితే ఈ ఖగోళం ఉందో అంతకాలం నిరంతరం యజ్ఞం జరుగుతూనే ఉంటుంది పుట్టటాలు చావటాలు మళ్ళీ పుట్టటాలు పుణ్యం చేస్తే దాని ఫలం అనుభవించడం పాపం చేస్తే దాని తాలూకు మళ్ళీ అనుభవించడం ఆ దుఃఖం అనుభవించడం పుణ్యఫలం సుఖం పాప ఫలం దుఃఖం అవి అనుభవించడాలు అన్ని సరేసరి ఎంత కలిసి ఎంత మొద్ద చేస్తే అదే యజ్ఞం ఈ యజ్ఞం గంట 2 గంటలు జరిగింది కదా నిరంతరం ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది నీకు గుర్తింపు తెలిస్తే పుట్టేవాళ్ళు పుడుతున్నారు చనిపోయేవాడు చనిపోతున్నారు దుఃఖం అనిపించినాడు దుఃఖం అనిపిస్తున్నారు సంతోషం అనిపించినాడు సంతోషం అనిపిస్తున్నారు బాధ్యం అనిపించినాడు బాధ్యం అనిపిస్తున్నారు దారిద్ర్యం అనిపించేవాడు దారిద్ర అనిపిస్తున్నారు సుఖం అనిపించేవాడు సుఖం అనిపిస్తున్నారు దుఃఖం అనిపించినాడు దుఃఖం అనిపిస్తున్నారు ఏదంటే ఇక యజ్ఞం కాకపోతే దేవుడు విశ్వాల యజ్ఞం ఈ సృష్టి అంతా యజ్ఞమే దేవుడు చేసిన యజ్ఞం దేవుడు చేస్తున్న యజ్ఞం దేవుడు చెయ్యబోతున్న యజ్ఞం కానీ ఇక్కడ భగవాన్ చెప్తున్నారు ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు మనసుకు సంబంధించిన విషయాలు లోకానికి సంబంధించిన విషయాలు నువ్వు లోకానికి అతీతుడు దేహానికి అతీతుడు మనసుకు అతీతుడు యువర్ బాడీలెస్ యువర్ మైండ్లెస్ యువర్ వరల్డ్లెస్ యువర్ యూటరస్ ఇవన్నీ పుట్టడాలు చావటాలు ఈ సుఖానుభవాలు దుఃఖానుభవాలు యజ్ఞమే కానీ అన్నిటికీ నువ్వు అతీతుడు అన్నిటికీ నువ్వు బ్రహ్మం మనకి పుట్టుకలేదు దానికి చావు లేదు దానికి ఇంకేంటి దుఃఖం ఏంటి సుఖం ఏంటి దాని బ్రహ్మం నువ్వు బ్రహ్మమై ఉన్నావు మంచి పనులు చేయటం యజ్ఞాలు చేయటం ఎందుకంటే బ్రహ్మమును అనుభవంలో తెచ్చుకోవడానికి కానీ అది యజ్ఞానికి అతీతం ధర్మానికి అతీతం అధర్మానికి అతీతం పుణ్యానికి అతీతం పాపానికి అతీతం న్యాయానికి అతీతం అన్యాయానికి అతీతం ఇది ఎవో ఆల్ ది స్కీమ్స్ అండ్ ఆల్ ది స్ట్రగుల్స్ ఆల్ ది యజ్ఞాస్ వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళలేదా యజ్ఞంలో తిరుగుతూ ఉండవలసింది నువ్వు అది పరమాత్మ స్వరూపం అయినటువంటి బ్రహ్మ స్వరూపం ఆ బ్రహ్మను నువ్వు పొందలేవనుకో యజ్ఞంలో తిరుగుతూ ఉండవలసింది కాలచక్రంలో తిరుగుతూ ఉండవలసిందే కాలచక్రం నిన్ను తిట్టి చేసి విడిచిపెడుతుంది ఒక దారి తింటే బాగుంటుంది మొట్టమొదటి దారి రుచిగా ఉంటుంది, రెండో దారి అంత రుచి ఉండదు. మూడో దారి వచ్చేటప్పటికి అనుమానం తింటాము మా అందరం. నాలుగో దారి తినేటప్పటికి ఇంకా వామిటింగ్ ఇంకో కొంచెం వికారం ప్రారంభమవుతుంది. మొదట దారి తిన్నప్పుడు ఇష్టం, నాలుగో దారి తిన్నప్పుడు జగట్టు. ఈ జీవితంలో భోగాలు కూడా అటు ఉంటుంది. మనం ఏదైతే భోగాలు భోగాలు అనుకుంటున్నామో అన్ని భోగాలు చివరికి విసుగు కలిగిస్తాయి మనం. అంటే వీడు ఎక్కడికి వెళ్ళమంటున్నారు, బ్రహ్మం దగ్గరికి వెళ్ళమంటున్నారు, అది యజ్ఞానికి అతీతం, పుణ్యపాపాలకు అతీతం, ధర్మానికి కూడా అతీతం ఉంటుంది. ధర్మానికి, అధర్మానికి, పుణ్యానికి, పాపానికి, సావులకి, పుట్టుకలకి, అన్నింటికి అతీతమే. ఈ యజ్ఞం దాచడితే ఏమి లేదు, కానీ యజ్ఞంలో ఉన్నప్పుడు ఇది తప్పదు. ఈ చక్రంలో తిరుగుతున్నప్పుడు నువ్వు పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం ఎత్తికెత్తి అనుభవించవలసిందే. ఏమిటిని దాటేదో బ్రహ్మం అయిపో, యజ్ఞానికి అతీతమైపో. ఈ యజ్ఞాలు, పుణ్యకర్మలు, సత్కర్మలు ఎందుకనుకుంటున్నావు? ఆ బ్రహ్మం అందుకోవటానికి నువ్వు చేస్తున్న పనులు ఎందుకు అవుతాయి? విషువు ఊరమంటే ఎప్పుడైపోతున్నాయి, ఎప్పుడైపోతుంది? దగ్గు దళి దులుపుకుంటున్నారు అనుకోండి, దులుపుకోవటం ఎప్పుడైపోతుంది, ఎప్పుడైపోతాను? విషువు ఊరమంటే దులుపుకుంటారు కొంతమంది. నువ్వు పని చేసేటప్పుడు ఏం చేయొచ్చు? చెప్పాలి తినేటప్పుడు సంతోషంగా కావండి. ఈ చెప్పాలి ఏంటి, ఈ పని అప్పు చెప్పాడండి భగవంతుడి మనకి, ఈ పని అప్పు చెప్పాడండి, ఈ పని అప్పు చెప్పాడండి, అలా అనుకోండి. చేసి ఎంజాయ్ ప్రారంభ, ఎంజాయ్ వర్క్. ఒకవేళ మీ దేహం యొక్క ప్రారంభం కూడా సరిగ్గా లేదనుకోండి, అనుకోండి, మాట ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బందిని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అప్పుడు దేవుడు మీ చేతిలో ఓడిపోతాడు. దేవుడు ఓడిపోతాడు మీ చేతిలో. ఎవడైతే తన ప్రారంభాన్ని ఎంజాయ్ చేస్తున్నాడో, ఆ ప్రారంభాన్ని ఎవడైతే మీకు పంపాడో, మీకు పంపిన వాడు ఓడిపోతాడు మీ చేతిలో. అది జ్ఞానం. మీరు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళక్కల, దేవుడే మీ దగ్గరికి వస్తాడు. ఎంజాయ్ ప్రారంభ, ఎంజాయ్ వర్క్. మీ పని చేసేటప్పుడు విసిగ్గా చేయకనుకోవాలి. ఆ కూర ఉండేటప్పుడు కూర శ్రద్ధగా ఉండండి. ఎప్పుడు ఉడికిపోతున్నా, ఎప్పుడు ఉడికిపోతున్నా, ఎప్పుడు చెప్పాలా కింద పెట్టేద్దాం, మరి పక్కింటికి ఎప్పుడు వెళ్ళిపోతాం? ఆ సోది వేసుకోవడానికి పక్కింటికి వెళ్ళిపోవడం, ఈ పని సరిగ్గా చేయకుండా కొంతమంది చెయ్యాలకుండా పక్కింటికి వెళ్ళిపోతారు. ఈరోజు పక్కింటికి రోజు వెళ్ళకండి, ఏదైనా పని మాట్లాడి పని ఉంటే వెళ్ళండి. అంతేకాని రోజు వెళ్ళి వాళ్ళ పనులు పాడు చేయకండి. మీరు ఏదైనా మాట్లాడి పని ఉంటే వెళ్ళవచ్చు, వెళ్ళి అక్కడ గంటల తరపున కూర్చోకండి. అది దాన్ని ఏమవుతుందంటే ఇప్పుడు లోక ఆత్మ విచారణ ఉండదు, ఇంకా మీకు దైవ చింతన ఉండదు, లోక విచారంలో తెలుపారు. అంటే లోక విచారంలో తెలియదు, ఎగ్రి మిమ్మల్ని కూడా తిప్పేస్తుంది. ఇంకా చావులు పుట్టుకలు, పుట్టుకలు చావులు తిప్పేస్తుంది. ఈ చక్రంలో మనకు పడ్డారా? ఈ చక్రం మిమ్మల్ని తిప్పేసి తిప్పేసి విడిచిపెట్టింది. మీరు చేసే ప్రతి పనికి మీరు సమాధానం చెప్పేవారు మిమ్మల్ని అంటే ఆడుతుంది. అది యజ్ఞం. మళ్ళీ మీరు ఏదో ఒక మనిషిని బాధ పెట్టారనుకోండి, మళ్ళీ ఆ మనిషి చేత మీరు బాధింపబడే వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు కర్మ ఫలం. కర్మ విడిచిపోయి అదే యజ్ఞం. అది గంటలో జరిగేది కాదు, రెండు గంటలు జరిగేది కాదు, నిరంతరం ఆ యజ్ఞం జరుగుతాను. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ బెస్ట్. కాలచక్రంలో అందరూ బాబడవలసిందే. కాలచక్రంలో అందరినీ ఏంత మొఘలాయ సామ్రాజ్యం కొట్టుకుపోయిన కాదు. 1950 సంవత్సరంలో గోటేరు రాఘవరాజు గారికి 13,000 ఎకరాలు. ఇవాళ గోటేరులో ఉందండి 7 ఎకరాలు. ఏమైంది? 50 సంవత్సరాల కాలంలో 13,000 ఎకరం పోయింది. ఎక్కడ పోయిందంటే పోయి మంచిది. బుద్ధిగా ఉన్నాడంటే 13,000 ఎకరం పోవటం కదా, నీ దేహం అయిపోతాం, ఇక్కడ నీ వేస్తున్నాయంటే అన్నాడు. 13,000 ఎకరం 10,000 ఎకరం పోయింది, దేవుడు పరిచిపోయిన ఆగాలం నీ దేశమే పోతుంది కదా, నీ దేశమే పోతాం. అంటే నువ్వు అభ్యాసం చెయ్యి, జపం చెయ్యి, అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యి, నీకే పట్టి ప్రయత్నం చెయ్యి. అంటే నీకు ఏదైనా ఏ ప్రాంతమైనా సరే ఏం చేయాలి, ఇది భగవంతుడి ప్రసాదంగా ఏం చేయొచ్చు, నీ మనసులో వంకరలు తీసేయడానికి అది ఎలా ఏర్పాటు చేశాడు భగవంతుడు? ప్రారంభాన్ని ఏర్పాటు చేశాడు. అది భగవంతుడికి తెలియకుండా లేదు. నేను వాడంతా వాడిని చేయాలనుకుంటున్నాడు, వాడి స్వరూపాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఏదైనా దుఃఖం వచ్చినా, అశాంతి వచ్చినా, నీ కళ్ళతోటి నువ్వు ఆ సంఘటన చూడకు, ఈశ్వరుడు కళ్ళు పెట్టుకుని చూడు. నీ శైలిని చూడకు, ఈశ్వరుడు శైలిని చూడటం నేర్చుకో. భగవంతుడు ఏమంటున్నారంటే నువ్వు ఆ భ్రమ అసలు ఆ బ్రహ్మానుభవం నీకు పొంది కొలిది, ఆ బ్రాహ్మణ స్థితి నువ్వు పొంది కొలిది, యజ్ఞాల గురించి, ధర్మాల గురించి, అధర్మాల గురించి, న్యాయాల గురించి, అన్యాయాల గురించి ఏదో సందేహాలు వస్తానంటే, దేవుడు ఉన్నాడా లేదా అని ఇటువంటి ఏదో సందేహాలు వస్తే అసలు వస్తువుని, ఆ సద్వస్తువుని, సత్య వస్తువుని అనుభవంలోకి వచ్చే వరకు ఏదో సందేహం నిన్ను పీడిస్తూ ఉంటుంది. నీకు పుణ్యబలం లేకపోతే, పూర్వజన్మంలో సత్కర్మ కర్మ నువ్వు చేసి ఉండకపోతే ఇంకా పెరిగితే సందేహాలు అని భగవాన్ చెప్తున్నారు. ఏమన్నా నీకేం లేదు. ఆ భిన్నత్వం ఎప్పుడైతే బ్రహ్మను పొందే వరకు, బ్రహ్మస్థితిని పొందే వరకు నీవు నేననే భిన్నత్వం నీకు పోదాం. ఆ భిన్నత్వం ఎప్పుడు నీకు పోతుందంటే ఉన్నది ఒకటే వస్తువు, సద్వస్తువు, సత్యం, అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు భిన్నత్వం ఉంటుంది. ఆ భిన్నత్వం ఉన్నప్పుడు రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. అంటే ఆ బ్రహ్మస్థితి పొందే వరకు నేను భేదబుద్ధి భిన్నత్వం నేను వెంటాడుతూ ఉంటుంది. ఒక స్లోగా భేదబుద్ధి భిన్నత్వం తగ్గించుకుంటూ రావాలి నువ్వు, అప్పుడు నువ్వు బ్రహ్మముడు ఐక్యం అవుతావు. అప్పటి వరకు బ్రహ్మస్థితి పొందే వరకు నువ్వేదో ఇది కాదని, అది అది కాదని, ఇది నువ్వు ఇలా తిరుగుతూ ఉంటావు, యజ్ఞంలో భాగం అవుతావు. యజ్ఞాన్ని నువ్వు అతిక్రమించలేవు. ఈ కాలచక్రంలో ఎదుగు పోతా ఉంటావు, కాలాతీతుడవు. ఒక బ్రాహ్మణ స్థితి పొందినప్పుడు నువ్వు కాలాతీతుడవుతావు, కామాతీతుడవుతావు. కొంతమంది అంటారు ధ్యానంలో కూర్చుంటున్నామండే, కానీ ధ్యానం కుదరటం లేదని అంటారు. మనసు నిండా కోరికలు పెట్టుకుంటే వాడు ధ్యానంలో కూర్చుంటే ఆడది ధ్యానం ఏంటంటే, వీడు ధ్యానం చేసి దేవుడి కోసం కదా ఆ అమ్మాయి పెళ్లి సంవత్సరం వెళ్ళిపోవాలి. ఆ ధ్యానం ఎందుకు చేస్తున్నాడో తెలియనంత మూర్ఖుడా అమ్మాయి కూడా దేవుడు. వీడు ధ్యానంలో కూర్చుంటున్నాడంటే అక్కడ ధ్యానం నిలబడటం పెట్టినట్టు. ఎక్కడ నిలబడుతుందండి? శరీరం నిండా కోరికలు, మనసు నిండా కోరికలు, హృదయం నిండా కోరికలు, అన్ని కోరికలు పెట్టుకుంటే ఆడి ధ్యానం ఎలా కుదురుతుంది వాడికి? ఒకవేళ ధ్యానం చేయొచ్చు, అది యాంత్రిక ధ్యానం. రసహృదయం ఉండాలి, కొంత ట్రైనింగ్ ఉండాలి. ఆ ధ్యానం చేయకముందు కొంత ప్రిపరేషన్ ఉండాలి, వాడి కొంత సత్కర్మ చేసి ఉండాలి, ఎంత కొంత త్యాగబుద్ధి ఉండాలి. మనసు నిండా కోరిక ఉన్నప్పుడు ఈ మనసు దేవుడి మీద ఎక్కడ నిలబడుతుంది? నువ్వు పూర్వజన్మలో ఎంతో కొంత సత్కర్మ చేసుంటే ఈ జన్మలో నీకు ఎంత కొంత ధ్యానం, అది కుదురుతుంది. ధ్యానం చేస్తావు, ధ్యానం మంచిదే. ధ్యానం చేయటం వల్ల మనసుకు నిదానం వస్తుంది. మనకు ధ్యాన బలం పెరుగుతామనుకోండి, తక్కువ మాట్లాడతాం. అసలు మనకి ధ్యాన బలం లేనప్పుడు ఈ బుడబుట్ట మాటలన్నీ వస్తాయి. అసలు ఎప్పుడైతే ధ్యాన బలం వచ్చిందో మన చూపులో స్టడీనెస్ వస్తుంది, నిదానం. మన మనసులో ఫోర్సైట్ అంటే ఇన్సైట్ అంటే ఆ ధ్యానం బాగా చేసేవాడు కదండి. రెండు చూపులు వస్తాయి, ఇట్లా ముందు చూపు, లోపల చూపులు. అది 100 సంవత్సరాలు ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి వస్తాం అంటే 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ముందు చూపు వస్తున్నట్టు తర్వాత ఏమొస్తుంది? లో చూపు. ముందు చూపు వల్ల వాడికి లోకయాత్ర బాగా జరుగుతుంది. లో చూపు వల్ల ఆత్మజ్ఞానం కాదు. యహం బాగానే ఉంటుంది వాడికి, పరం బాగానే ఉంటుంది. ఎవరికండి? ధ్యానం చేసేవాడికి. ధ్యానం చేసేవాడికి వన్ ఈజ్ ఫోర్ సైట్ అనేది ఏమి స్థాయి. అది లోపలేహం మనకు దుఃఖంగా తెలియదు, సంతోషంగా తెలియదు, స్టడీగా ఉంటాడని. అది ధ్యానం బాగా చేసేవాడికి రెండు చూపులు వస్తాయి. ధ్యానం మంచిదే, దానికి ప్రిపరేషన్ ఉండాలి. నువ్వు ధ్యానంలో కూర్చుండగానే నీకు ధ్యానం వచ్చేది, దానికి కొంత ప్రిపరేషన్ ఉండాలి, నీకు కొంత యోగ్యత ఉండాలి, దానికి కొంత అర్హత ఉండాలి, నువ్వు కొంత మంత్రజపనం చెయ్యాలి, కొంత సత్కర్మ చెయ్యాలి, పవిత్రులతో అసోసియేషన్ ఇస్తే గ్రేట్ సోల్, కంపెనీ ఇచ్చే గ్రేట్ సోల్, కంపెనీ ఇచ్చే అవాల్గుడ్ సోల్, నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ వాడితోటి, నీకంటే పవిత్రులతోటి, నీకంటే మంచి వాడితో నువ్వు సహవాసం చేస్తున్నావు అనుకో, నీకు ధ్యానం చేసే బలం వస్తుంది. అసోసియేషన్ అడ్వాన్స్ సోల్ విత్ ఎ గ్రేట్ సోల్. సత్కర్మ మంచి పనులు బాగా చేసేవాళ్ళతో మనం సహవాసం చేస్తాం అనుకోండి, అక్కడ సత్కర్మ చేసేవాళ్ళు ఎంతో కొంత దైవ విభూతి ఉంటుంది. ఎవరైనా మంచి పనులు చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఎంతో కొంత దైవీపరమైన శక్తి ఉంటుంది. ఆ దైవం తాలూకు జ్ఞానం ఉంటుంది. వాళ్ళతో సహవాసం వల్ల, వాళ్ళతో అసోసియేషన్ వల్ల మనకు తెలియకుండా అందులో గాడ్లు కూడా ఎవాళ్ళు సోళ్ళు గాడ్ ఎనవాళ్ళు అయి ఉంటారు. అంటే ఒక ఎవాళ్ళు సోల్పడి మనం స్నేహం చేస్తుంటే దేవుడితో స్నేహం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, కృష్ణుడు రాముడితో స్నేహం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? ఎవాళ్ళు కూడా సోల్స్ సోల్తో స్నేహం చేయటం వల్ల కూడా ఆ ఫలితం వస్తుంది. అంటే ఒలీ కంపెనీ విత్ గ్రేట్ సోల్ ఇది అడ్వాన్స్ సోల్ అండ్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఆ స్నేహానికి ఇచ్చారు. ఒలీ విత్ ఒలీ కంపెనీ ఇది అడ్వాన్స్ సోల్ ఇది ఎవాల్వ్డ్ సోల్. అంటే నువ్వు పరమ పవిత్రుడితో స్నేహం చేసినప్పుడు ఆ దేవుడితో స్నేహం చేసే లాభం కూడా నీకు వస్తుంది. అంటే ధ్యానం అంటే ఇప్పటికే మీరు అనుకున్నంత తేలిగ్గా కుదరదు. అయినా మీ అమ్మాయి పెళ్లి ఈ సంవత్సరం అయిపోవాలి, మీరు ధ్యానం చేస్తున్నారా లేకపోతే దేవుడి కోసం ధ్యానం చేస్తున్నారా తెలియదు. చేస్తే చెయ్యండి. మీరు ధ్యానం కోరికలతోటి మిమ్మల్ని ధ్యానం చేయొద్దని చెప్పకుండా చేస్తే చెయ్యండి. మళ్ళీ కోరికలు తీరిపోయిన తర్వాత మీ అమ్మాయి పెళ్లి అయిపోయిందో దేవుడు మర్చిపోతారు కదా, నాకు ఇంకా పని అదే పని కదండి. చదువు నేర్చుకోవటం మర్చిపోవటం, ఆ పెళ్లి అయిన మరుసటి నుంచే మర్చిపోండి దేవుడు. ఇంకే మనం అంతకే చేశాం కాబట్టి మనకు దేవుడు అక్కర్లేదు. అయితే మీ పని పూర్తి అయిపోయింది, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు ఏం చెప్పారండి? యజ్ఞాలు గొడవలు, పుణ్యం నా పుణ్యం ముందు అనిపిస్తాను, నా పాపం ముందు అనిపిస్తాను, ఈ గొడవ ఎందుకు బ్రహ్మము తెలుసుకో, ఈ పుణ్యాలు పాపాలు గొడవ ఎందుకు, అసలు వస్తువును పట్టుకో, వస్తువును పట్టుకుంటే యజ్ఞాన్ని దాటి వెళ్ళిపోతావు, ఈ కాలచక్రాన్ని దాటి వెళ్ళిపోతావు, ఈ కాలచక్రంలోకి బయటపడతావు, ఈ పుణ్యం కూడా ఈ దేహము నేనే తలంత ఎంత లేదు నువ్వు చెప్పిన మాటలు కూడా అంతే నిజం. వీటికి పారమార్థిక వ్యవహారిక సత్తా ఉంది కానీ పారమార్థిక సత్తా ఏమి లేదు. ఈ గొడవ ఎందుకు, నీ లోపల బంగారం ఉంది, నీ లోపల బంగారాన్ని పట్టుకో, అది ధ్యానం చేయి, జపం చేయి, నీ హృదయంలో ఉన్న బంగారాన్ని పట్టుకో, దాన్ని వదిలేసి. ఒక నీ పుణ్యం చేసినా సుఖం ఎప్పుడు ఉండదు, పాపం చేసిన నీకు దుఃఖం వస్తే అది ఎప్పుడు ఉండదు. ఈ కాల ప్రవాహంలో కొట్టిపోయే వస్తువులు ఎందుకురా పట్టుకుంటావు? నువ్వు ఏదైనా రొబ్బ పట్టుకుంటే కింద పడం రబ్బై పట్టుకో, పట్టుకోగానే ముడిపోయే రొబ్బలు అని ఎన్ని రొబ్బలు పట్టుకుంటావురా నువ్వు? ఇవాళ పచ్చగా ఉండి ఎండిపోయే రొబ్బలా నువ్వు పట్టుకునేది? ఏం హైలే ఏం అది హైయెస్ట్? ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందడానికి చెయ్యి, ఈశ్వర స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఎంజాయ్ ఈ రోజులో నీకు ఏదైనా కష్టాలు రావచ్చు, సంతోషాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, అట్లా ఏం భగవంతుని ప్రసాదం లేదు, ఎంజాయ్ చెయ్యి. ఈ గొడవలు వదిలే నువ్వు, ఏమి పుణ్యపాపాలు ఈ గొడవ ఇటు ఎవవుగా వెళ్ళి నువ్వు. ఆ బ్రహ్మములో ఏమి పుణ్యపాపాలు లేవు, ధర్మాధారాలు లేవు, చావులు లేవు, పుట్టుకులు లేవు, ఆ వస్తువును పట్టుకు అని చెబుతూ. అంటే ఇంకొక ఎంటర్ అయ్యారు అతను లోపలికి వచ్చారు భగవాన్ గారికి. ఇంకొక అమ్మగారు, ఇద్దరు అమ్మగారు అతను, ఎంతమంది చెప్పిన వారు అయ్యగారు, ఇంకా ఎవరో వచ్చారు. ఇప్పుడు అమ్మగారు వచ్చారు అతను. ఈ అమ్మగారు కొంచెం తెలివి గలవాడు, అతను మృదువుగా మాట్లాడుతుంది, అట్టు సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టు. ఎలా మాట్లాడుతుంది? మృదువుగా మాట్లాడుతుంది అట్టు. అంటే మృదువుగా మాట్లాడు ఎలా మాట్లాడుతుంది, డిస్టెన్స్ కూడా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటే అంటే మీ చాటిని చేయించక్కర్లేదు ఊళ్ళో, కొంతమంది ఆ డిస్టెన్స్ కూడా కొలుచుకుంటారు. దగ్గరగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు, వాళ్ళకి వినపడేలా మాట్లాడితే సరిపో, అలా మాట్లాడతాం అర్థం. అంటే మృదువుగా మాట్లాడుతుంది, కొంచెం మందంగా కూడా మాట్లాడుతుంది, ఆగి ఆగి మాట్లాడుతుంది.
తొందరపాటు మనుషులు కూడా ప్రమాదం. తొందరపాటు మనుషులు తిండి తిండగా మాట్లాడతారు. వీడు అలా కలుగుతుంది, ఆగి ఆగి మాట్లాడుతున్నట్టున ఆలోచించి మాట్లాడుతున్నట్టు ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఆగి ఆగి మాట్లాడతారు. ఆలోచన లేని వాళ్ళకి ఇంకా కొడాయి కొడాయి వీళ్ళు కొడాయి కొడాయి తిప్పేసినట్టే నువ్వు ఊరికే కారిపోతా ఉంటారు. ఆ నోరు నీకు పెట్టేవారు కూడా నోరు మూయించలేవు మనం. ఇక కొడా ఇలా తిప్పేసి వదిలేసాం అనుకోండి, నీ కారిపోతా ఉంటుంది, అలాగ గోడ వల్ల బాగుంటా ఉంటారు. దానికి ఎవరికి ఏ ఊపిరి చిచ్చినప్పు గుండె నొప్పి వచ్చేవారు కానీ నా నోరు మూయించలేవు మనం. ట్యాప్ ఇలా తిప్పేసామనుకోండి, ఇంకా నీరు ఎలా కారుతా ఉంటుంది, మళ్ళీ ట్యాప్ తిప్పేసి నీరు కారుతా ఉంటుంది, అలా వాగుతూ ఉంటారు. దాన్ని ఆపేయలేము మనం, ఆ నిద్రలో మటుకు పడి ఉంటారు కదా. మళ్ళీ తెలాలు వేస్తే వాగుడు ప్రారంభం. వీడు ఎలా మాట్లాడుతున్నా బట్టి వీడు ఎలా మాట్లాడుతున్నారండి, నెమ్మదిగా మాట్లాడుతున్నారట్టున మాట్లాడి మాట ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అట్లా వినేవాళ్ళకు. కండరకండగా మాట్లాడటం లేదు, ఆలోచించే మాట వాక్కు తపస్సు అని మాట్లాడదు. ఇదేంటిది వాక్కు తపస్సు. ఇది కూడా కృష్ణుడు తపస్సు అని చెప్పాడు, వాక్కు తపస్సు. అంటే మీకు ధ్యానం బాగా సాగాలంటే వాక్కు తపస్సు కూడా ఉండాలి. వాక్కు తపస్సు లేదనుకోండి, మీకు ధ్యానాన్ని కూర్చున్నా ధ్యానం సాగదు. ఆవిడ చెప్పిన మాటలు మనం అర్థం లేదు, అర్థమవుతాం లేదు చూసుకుంటాం అండి. అవి అలా మాట్లాడతామండి, కండా కండగా మాట్లాడితే మళ్ళీ ఏమంటాం, మళ్ళీ చెప్పండి మనం అంటాం కదండి. అవకాశం లేదు, అవకాశం ఇవ్వకుండా మాట్లాడతాం. అది సేవగా మాట్లాడుతుంది, స్టడీగా మాట్లాడుతుంది, నిదానంగా మాట్లాడుతుంది. కంగారు ఏం లేదు ముఖంలో, కానీ కంగారు మాట్లాడి ముఖంగా నిదానం కంగారు పడుతుంది. ఆ మాట కూడా స్ఫుటంగా మాట్లాడుతుంది వాటిని. కొంతమంది పేరు కూడా సరిగ్గా చెప్పాలి, చివరక్షరాలు మింగేస్తారు. అలా కాకుండా ప్రతి మాట చివరక్షరంతో సహా మనకు వినపడిలా మాట్లాడుతూ వచ్చింది, స్ఫుటంగా మాట్లాడుకోబోతుంది, డిటర్మినేషన్ తోట మాట్లాడుతున్నది, నిశ్చయిద్దాం. ఆ మాట్లాడు అవునేమోండి కాదేమోండి ఇలా అని కాకుండా విత్ డిటర్మినేషన్ ఆ మాట్లాడే మాట్లాడే నిశ్చయంగా మాట్లాడుతుంది. ఇది నా అభిప్రాయం. అది నిశ్చయంగా మాట్లాడుతుంది, ఈ డిటర్మినేషన్ నిశ్చయంగా మాట్లాడుతుంది. అంటే మనం ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు ఇక్కడ. స్పష్టంగా స్వయంగా ఆ చివరక్షరం కూడా స్పష్టంగా పలకాలి. మా దగ్గర మంత్రాలు ఏమైనా వస్తారు, ఓం నమో నారాయణ అంటాం, ఓం నమో నారాయణ అయ్యా పలకరం ఇంకా అంతేదా. నువ్వు ఎలా పలుకుతున్నట్టు కూడా స్పష్టంగా పలుకుతాం వచ్చింది. ఎలా పలుకుతాను, ప్రతి అక్షరం కూడా మనం స్ఫుటంగా పలుకుతాం వచ్చింది. ఈ అక్షరానికి అక్షరం వెరగించి స్ఫుటంగా పలుకుతాం వచ్చింది. ఇది రాముడు అంటాడు రామాయణంలో, మనస్సులో కుదిరి లేని వాడికి, మనస్సులో నిర్మలత్వం లేని వాడికి, మనస్సులో నిశ్చయత్వం లేని వాడికి, ఆ మనస్సు మనోవృత్తి సక్రమంగా లేని వాడికి, సరిగా లేని వాడికి, నిదానంగా లేని వాడికి, ఇంకా లోకంలో అందరితో విరోధాలు అంటాడు. చివరికి అందరితో విరోధం పెట్టినాడు. ఏమంటాడంటే చివరికి ఊరు మంచిది కదా అంటాడు. ఆడు నా నోరు మంచిది కాదు, మా ఆలోచన మంచిది కాదని చెప్పడం అంటాడు, ఊరు మంచిది కాదని చెప్తాడు. ముందు ఎలా మొదలుపెట్టిందటండి, మిమ్మల్ని చూసే అవకాశం కలిగింది. ఫోర్వర్డ్ చెప్తాను, ఫోర్వర్డ్ ఏం చెప్తుంది, మిమ్మల్ని చూసే అవకాశం మాకు కలదు. మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం, కానీ రావాలంటే మటుకు వస్తాం, వచ్చే అవకాశం వచ్చింది. రావాలనుకుంటే మటుకు రావగలవండి, కానీ అవకాశం వచ్చింది. చూడటానికి చూడాలనుకున్నా రాలేము, కానీ చూసే అవకాశం మటుకి వచ్చింది. వచ్చింది రావటమే కాదు, మిమ్మల్ని రెండు కళ్ళతో కళ్ళ నిండా చూసుకోవడానికి కూడా అవకాశం బాగా, ఎక్కడ బోరానికి చూడటం కాకుండా దగ్గరలో ఉండే చూసుకున్నాను. అంతేకా మా కంటి కరువు, మా కంటి కరువు కూడా తీరటం, కంటికున్న ఆకలి కూడా, కంటికున్న ఆకలి కూడా తీరుతుంది. అంతేకాదు మిమ్మల్ని చూడటమే కాదు, మీ మాటలు వినే అవకాశం కూడా వచ్చింది. అంటే చెప్పమని ఏదో అంటే మిమ్మల్ని ఆయన మాట్లాడమని ఏమో చెప్పటం లేదు, మీ మాటలు వినే అవకాశం కూడా వచ్చింది. అంటే మాట్లాడమని మనం చూడటమే కాదు, మా కళ్ళ కరువు తీరిపోతుంది, కానీ మీ మాటలు వినే అవకాశం కూడా ఈ నాటికి వచ్చిందంటే మాట్లాడమని. ఇంకోటి ఏమంటానంటే, ఎంతగా మా ఇంట్లో ఏమి ఇబ్బంది లేవుండి, అన్ని బాగానే ఉన్నాయంటాను. మా ఇంట్లో ఏమి ఇబ్బందులు లేవండి, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. అన్ని పరిస్థితులు బాగున్నా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమి లేవు, ఇంటికాడ సమస్యలు ఏమి లేవు, ఇంటికాడ ఇబ్బందులు ఏమి లేవు. అంటే నేను ఏదో ఇబ్బంది పడి మీ దగ్గరికి వచ్చాను అనుకోవద్దని చెప్పకుండా చెప్పటం. ఏదో మా అమ్మాయి పెళ్లి పోయి, మా అమ్మాయి పెళ్లి ఎప్పుడు వస్తుంది, మా మనవరాలు పెళ్లి ఎప్పుడు వస్తుంది, వాళ్ళు అడగడానికి వచ్చారనుకుంటున్నాము, అటువంటి సమస్యలు మాకు ఏమి లేవని చెప్పటం. ఇంట్లో వారికి ఇబ్బందులు ఏమి లేవటండి, సమస్యలు చెప్పడానికి రాలేదట్టున్న వారు, ఇబ్బందులు లేవటండి, సంపదలు సరిపడ ఉన్నాయటండి. అంచేత జనరల్ గా మనుషులకు ఏం కావాలో అన్ని అవసరాలు నాకు తీరిని, అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు కదా, మా కోరికలన్నీ తీరిపోయింది అంటూ ఉంటారు, అంటే కొత్త కోరికలు ప్రారంభం అవుతాయన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు మా కోరికలన్నీ తీరిపోయినాయని అలా అంటూ ఉంటారు. ఒక మానవుడు జనరల్గా మాకు కోరదగిన ఇంకా కొత్తగా కోరి ఏమి లేవు, అన్ని పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, అదృష్టం బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయని చెప్పింది. కానీ 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 ఆ బట్ట కొంప తెస్తుంది. ఇప్పుడు ఇక్కడి వరకు బాగానే చెప్పింది, ఇక్కడి నుంచి ఏమంటుంది, కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ 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 అంటే బట్ట అనమాట, ఆ బట్టే కొంప తెస్తుంది. కానీ కానీ ఎందుకేదో, బాహ్యంగా చూస్తే ఏమి లేట్లేదు, బాహ్యంగా చూస్తే ఏమి లేట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, సంపద ఉన్నాయి, అని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, లోట్లేదు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, పలకరిస్తే పలికే వాళ్ళు ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కానీ లోపల శాంతి లేదు, లోపల
శాంతి లేదు. అది నిన్నగా చెప్తాను, అది చెప్పే పద్ధతి అన్నట్లేదు. కానీ ఆవిడ ఆవిడకు ఉన్నాయని ఒక పద్ధతిలో చెప్పింది. లేనికి మటుకు కొంచెం ఈ స్టోరీ తగ్గించి, నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు. మరి ఎందుకు అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు? ఏదో శాంతి రాకుండా ఏదో అడ్డుకుంటుంది. అడ్డుకున్న దాన్ని మీరు తొలగిస్తారని నేను వచ్చాను అన్నారు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, భగవాన్ కొంతసేపు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పినంతా విన్నారు, వీడి స్టేట్మెంట్ అంతా కూడా విని ఏం చేశారు? కొంతసేపు మౌనంగా ఉన్నారు, అంటే సైలెన్స్ లో ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్న తర్వాత ఆయన కూడా న్యాచురల్ గా ఏదో కల్పించుకున్నట్టు మాట్లాడకండా, నార్మల్ గా న్యాచురల్ గా, ఆవిడ ఎంతో కాలానికి ఆవిడ పరిచయం ఉన్నట్టుగా, వచ్చినవిడు ఎంతో కాలానికి భగవానికి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడటం ప్రారంభించారు. అతను ఆ మాట్లాడేది కూడా లో వాయిస్ లో, స్వీట్ వాయిస్ లో, మీడియం వాయిస్ లో, స్వీట్ గా మాట్లాడుతున్నారు, నార్మల్ గా మాట్లాడుతున్నారు, డబ్బు నార్మల్ గా మాట్లాడలేదు, అన్యాచురల్ గా మాట్లాడలేదు, న్యాచురల్ గానే మాట్లాడుతూ సరే అన్నారు. అతను సరే అంటే మీరు చెప్పినంతా విన్నాం, చెప్పవలసినంతా మీరు చెప్తారు. అంటే మీకు ఏదో శాంతి కావాలంటున్నారు, శాంతి కావాలని ఏదో ఎవరు అంటున్నారు, దాన్ని ఈశ్వరుడికి అర్పణించి. మీకు అన్నీ ఉన్నాయంటున్నావు, లోటు లేదంటున్నావు బాహ్యంగా, కానీ మీకు ఏదో లోపల శాంతి లేదంటున్నావు. ఆ శాంతి లేదని మీ లోపల ఎవరైతే అంటున్నారో ఆ నీరుని ఈశ్వరుడికి అర్పణించి, ఈశ్వరుడికి అర్పించు. అర్పించిన మరుక్షణంలో, ఎప్పుడో కాదు, నువ్వు అర్పించిన మరుక్షణంలో అంతా చక్కబడు, అది ఇప్పుడే శాంతి వచ్చేస్తుంది. ఏదైతే నువ్వు శాంతి ఒకటే కోరుతున్నావు, శాంతి కాదు, పరిస్థితి అన్ని చక్కబడదు. ఎప్పుడు శరణాగతి వల్ల, అంటే ఈశ్వరుడు అనే వాడు ఉన్నాడని గట్టి నమ్మకం వల్ల, ఈశ్వరుడు మీద పూర్ణ విశ్వాసం వల్ల, నా భారాన్ని ఈశ్వరుడు వేయగలడని, నీ భారాన్ని ఈశ్వరుడు మీద వేయటం వల్ల నీకు అంతా చక్కబడదు. నువ్వు దైవం మీద భారం వేయగలిగితే నువ్వు మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మోయటానికి అడ్డంతం లేదు, నువ్వు వేయటానికి అనుమానిస్తుంది. ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ బరువు నీపై ఉంచుకోవద్దు. నీ బరువు ఏమి ఉంచుకోవద్దు, ఆయన ఎత్తి మీద పెట్టు. ఎవరి ఎత్తి మీద? ఈశ్వరుని ఎత్తి మీద పెట్టు. ఆయన మోయగలడో లేదని సందేహం లేదు. నీ బరువు అంతా ఆయన మోస్తాడు, మోయటానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు మోయటానికి. నీ బరువు అంతా కూడా ఆయన ఎత్తి మీద వేయగలిగితే, నేను కర్మ అనుభవిస్తున్నావు అంటే ఇలా అంటే అంటారు కదా కొంతమంది, కర్మ అనుభవిస్తున్నావు అంటే మా విద్య ఎలాగా ఉంది ఇలా అంటారు. కర్మ కానీ విధి కానీ నిన్ను ముట్టుకోలేవు, నీ దగ్గరికి రాలేవు, నిన్నేమీ చేయలేవు. ఎవరికి శరణాగతి పొందని వాడు ఇంకేదంటే ఇప్పుడు ఏం చేసుకుంటాడట్లు మనం నడవక్కర్లేదట్లు. ఇంకా నీ శరణాగతి పూర్తి అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేసింది అనుకోండి, శరణాగతి ఎవరి మీద? ఈశ్వరు మీద. అసలు మనం నడవక్కర్లేదంటున్నాడు, ఆయన బుధాన్ని మనం నడుచుకుంటాడు, ఆయన బుధాన్ని మనం వేసుకుంటాడు. ఇంకా మనం అడుగులు ఎక్కర్లేదు నేల మీద, అడుగు మనం నేల మీద నడిచి మనం ఎక్కడ వెళ్ళక్కర్లేదు, ఆయన బుధాన్ని మనం వేసుకుంటాడు. మీకు అర్థమవుతుంది, ఆయన బుధాన్ని మనం ఉన్నప్పుడు ఇంకా పడిపోతామని భయం ఎందుకు? ఆందోళన పడవలసిన పనే ఉంది, అశాంతి పడవలసిన పనే ఉంది. ఆయన భుజం మీద వేసుకున్నప్పుడు, శరణాగతి పూర్తయిన తర్వాత ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఈ మాటలు, ఈ తంతులు, ఈ సాధనలు, ఈ అన్ని పూజలు, ఈ జపాలు ఆయన నిన్న ఆయన సంకల్పం వేసుకునే వరకు, తర్వాత నీకు పని అంటుంది. భగవంతుడు ఆయన భుజాన్ని మనం వేసుకున్నాడనుకోండి, మన ఇంకా మన పాదాలు ఏం కనపడదు. చిన్న మనం నడిస్తే కదా మన పాదాలు కనిపించి, ఆయన భుజాన్ని వేసుకుంటాడు వెళ్ళిపోతా ఉంటాడు, ఆయన నడిస్తే వెళ్ళిపోతాడు, ఆయనతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. ఇంకా భారం లేదు, బాధ్యత లేదు, నో టెన్షన్, నో డిఫికల్టీ, నో ప్రాబ్లమ్స్, నో క్వశ్చన్. అలాగనే ప్రయాణం ఆగిపోతుందో, ప్రయాణం ఆగటం లేదు, ఆయనే మోసుకుపోతున్నాడు. మనం నడవటం లేదని ప్రయాణం ఆగటం లేదు, ఆయనే మోసుకుపోతున్నాడు. అది శరణాగతి. మనస్సుని ఉద్రేకపరచుకోవద్దు, జీర్ణ కోశాన్ని ఉద్రేకపరచుకోవద్దు. మనస్సును ఉద్రేకపరచుకోవద్దు, జీర్ణ కోశాన్ని ఉద్రేకపరచొద్దు. లోపలికి వెళ్ళి దాంట్లో జాగ్రత్తగా ఉండు, లోపల నుంచి బయటకు వచ్చి దాంట్లో జాగ్రత్తగా ఉండు. లోపలికి వెళ్ళి అన్నం, లోపల నుంచి బయటకు వచ్చి మాటలు. ఈ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు, లోపలికి పంపే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు, లోపల నుంచి బయటకు వచ్చే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ కూడా నేను శరణాగతికి సిద్ధం చేస్తాను. అంటే అప్పుడు ఒకవేళ నీకు అశాంతి తీసుకొచ్చే కారణాలు ఏమైనా ఉంటాయనుకో, అంటే అవి కల్పించకుండా పోతాయి. ఇప్పుడు నాకు శాంతి లేదంటాను కదండి, ఇప్పుడు అంటే నీకు శాంతి లేకుండా చేసి కారణాలు ఒకవేళ ఉన్నాయనుకో, ఏమి పోతాయి అని కాలి బూడిదైపోతాయి, అని కాలి బూడిదైపోతాయి. నిన్న ఆయన భుజాన్ని వేసుకున్నప్పుడు ఇంకా నీకు సమస్య ఏంటి? నీ సమస్య, ఆయన సమస్య, నీ బాధే, ఆయన బాధ, నీ సంతోషమే, ఆయన సంతోషమే. ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఎవరికి తెలివైన వాడండి ఇవి. ఇప్పుడు ఎంత అన్నాడు, నేను చెప్పే మాటలు వినటానికి బాగానే ఉన్నాయి, దాన్ని అభ్యాసం చేయడానికి ఎంతవరకు ఈ మాటలు ఉపయోగపడతాయి? ఉపయోగపడవని అంటాం లేదు, కానీ వినటానికి బాగానే ఉన్నాయి. ఈ సాధనకి ఎంతవరకు సహకరిస్తాయి? సాధన చేయగలమా? మీరు చెప్పిన పద్ధతులు సాధనకి సాధ్యమైనది? సాధనంటే అంత బాగానే ఉంటుంది రైతే, కానీ వినటానికి బాగానే ఉన్నాయి, కానీ ఈ శరణాగతి అనేది మీరు అనుకున్నంత తేలిక కాదు. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు చెప్పేదంతా నిజమే. భగవాన్ కూడా ఈమె అంగీకరిస్తున్నారు, నువ్వు చెప్పేదంతా నిజమే. నేను నేరు పేరు చెప్పినందుకు తేలిక కాదు ఆచరణ, నువ్వు చెప్పేదంతా నిజమే. శరణాగతిని ప్రాక్టీస్ చేయటం అంటే, శరణాగతి ప్రాక్టీస్ చేయటం అంటే మన కాలు బూడిద అవటం, చచ్చిన వాళ్ళ బతకటం. శరణాగతి ప్రాక్టీస్ చేయటం అంటే మన మనసు కాలి బూడిద అవటం, మన అహంకారం కాలి బూడిద అవటం. చచ్చిపోండి కానీ చచ్చిన వాళ్ళ బతకటం. ఇంకో 30 సంవత్సరాలు ఎలాగ చచ్చిపోతాం కానీ ఇప్పుడే చచ్చిపోయామని బతకటం, అప్పుడు శరణాగతి సాధ్యం. ఇప్పుడే 30 సంవత్సరాలు ఎలాగైనా చచ్చిపోతాం కదండి, అది ఇప్పుడే చచ్చిపోయామనుకో, అప్పుడు నీకు శరణాగతి సాధ్యం. శరణాగతి నీకు బాగా ప్రాక్టీస్ అయిపోయిన మొట్టమొదటి కష్టమే. నీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత, నీకు బాగా అది ఆచరణ అయిన తర్వాత, అది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా కష్టం అనిపించదు. అభ్యాసం చేసిన తర్వాత కష్టం, అసలు ఇంకోటి ఇష్టమైన తోట కష్టం ఉండదు. నీకు ఒళ్ళు బాగోలేదు అనుకోండి, కొంచెం ఒళ్ళు బాగోలేదు అనుకోండి, ఈ హృదయానికి బాగా సన్నిహితమైన బంధువులు వచ్చారనుకోండి మీ ఇంటికి, గౌకులు తెలిసి కూర్చుంటారు, అనారోగ్యం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, అనారోగ్యం అంటే వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడి పట్ల నీకు ఇష్టం ఉంటే, భగవంతుడి పట్ల ప్రీతి ఉంటే, భగవద్ భూమి పొందాలనేటువంటి నీ హృదయంలోంచి కాంక్ష ఉంటే, నీకు సాధన తేలిగ్గా జరిగిపోతుంది. భగవంతుని మీద నీకు అయిష్టం ఉంటే, భగవంతుని తెలుసుకోవాలన్న కాంక్ష మీద నీకు సరిగ్గా లేకపోతే కష్టం కింద అనిపిస్తుంది. భగవద్ భూమి పొందాలి అనేది భగవంతుడు అంటే నీకు బాగా ఇష్టం ఉంది అనుకో, ఈశ్వరుడి పట్ల నీకు ఇష్టం కుదిరింది అనుకోప్పుడు ఆ సాధనలో నీకు కష్టం అనిపించదు. అంచేత నువ్వేం చేయాలంటే అర్పించుకో, నేను నువ్వు నిన్ను నిన్ను అర్పించుకో. నిన్ను అర్పించుకుంటే మిగిలిన శాంతి అంటే ఎలాగ, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. ఓ మాట చెప్తాను, ఎవరితో చెప్పకండి, ఆయన సంకల్పం మన సంకల్పం అనుకునే వరకు మనం పాపాలు చేయకుండా ఉండలేదు. తల్లి తల్లి మనసులేమో కూతురికి చెప్పదు, కూతురు మనసులేమో తల్లికి చెప్పదు. ఏంటది ఇక మీరు బాగా అర్థం చేసుకోండి, మన సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తే, దేహము నేను అనే తలంపులోంచి వస్తాయి మన సంకల్పాలు. దేవుడి సంకల్పం కానీ సత్య సంకల్పం, ఆత్మ సంకల్పం అసలు దేవుడి సంకల్పం ఎటువంటిది, సత్య సంకల్పం. సత్యము తోడు తారాక్యం పొందటం వచ్చే సంకల్పం ఎవరిది, దేవుడికి. మనకి అశాంతి తోటి దేహము నేనే తలంపు తోటి అశాంతి తోటి వచ్చే సంకల్పాలు మనం. అంటే నీ గొడవ వదిలేదు, నీ గొడవ వదిలేదు. ఆయన సంకల్పమే నీ సంకల్పం, ఆయన ఇష్టమే నీ ఇష్టం, అలా చేసుకోను. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు అన్నాడు ఒకసారి ప్రతి మనిషి పాపని, యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే చోట ప్రతి మనిషి కూడా పాపి, ప్రతి మనిషి సృష్టిలో ఉన్న ప్రతి మనిషి పాపి అన్నాడు. అది ఎందుకన్నాడు అంటే మాట మన చెడ్డగా అర్థం చేసుకోకూడదు. యేసుక్రీస్తు ఏమన్నాడు అని చెడ్డగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మనకి అనేక సంకల్పాలు వస్తున్నాయనుకోండి, అది దేహము నేను, దేహమే నేనే సంకల్పంలో మిగతా సంకల్పాలు వస్తున్నాయి, కానీ దేహమే నేను సంకల్పాన్ని విడిచిపెట్టి మీకు ఏదైనా సంకల్పం వస్తుందంటే చెప్పండి. దేహమే నేనే సంకల్పంలోంచి వచ్చి అన్ని సంకల్పాలు పాపాలు, ఇది వేసి చెప్పారు. దేహమే నేననే సంకల్పం లేకుండా మీకు ఏదైనా సంకల్పం వస్తే అది పుణ్యప్రదమే, కానీ అటువంటి సంకల్పాలు మీకు వస్తున్నాయా, ఇది యేసు అడిగారు. దేవుని సంకల్పం మీరు సంకల్పం చేసుకోండి, దేవుని దేవుని ఇష్టం మీ ఇష్టంగా మార్చుకోండి, దేవుని సంకల్పం మీ సంకల్పంగా చేసుకోండి. దేవుడు చెప్పాడు కాబట్టి మీకు నచ్చిన నచ్చకపోయినా దేవుడు చెప్పాడని చేయండి. మీరు ఎలా మీరు మీ అహంకారం చెప్పినట్టు మీరు నడవకండి, మీ మనసు చెప్పినట్టు మీరు నడవకండి, దేవుడు చెప్పినట్టు నడవండి. మీ ఇష్టాలకు పక్కన పెట్టండి, మీ అయిష్టాలకు పక్కన పెట్టండి, దేవుడి ఇష్టాన్ని మీ ఇష్టం చేసుకోండి, దేవుడి సంకల్పాన్ని మీ సంకల్పం చేసుకోండి. అప్పుడు శరణాగతి సాధ్యమే, మీ గతంలో శరణాగతి, అది ఎప్పుడైతే మీకు శరణ పూర్తయిందో ఉన్నది శాంతి, ఉన్నది ఆనందము, ఉన్నది సుఖము. ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన శాంతే, ఎడి చూసిన ఆనందమే. మీ అహంకారం అనే ఆ పొట్టలోంచి, మీ అహంకారం అనే ఆ గోతిలోంచి, డార్కెస్ట్ పిట్టిలోంచి, మీ అహంకారం అనే చీకటి గోతిలోంచి, మీ అహంకారం అనే పొట్టలోంచి బయటకు రండి. అప్పుడు దేవుడి యొక్క వాయుధం మీకు తెలుస్తుంది. ఎవరకాటి దేవుడి వరకు దేహంకారం కేంద్రంగా పెట్టుకుని జీవించేవాడికి కూడా కలిగేం తెలుస్తున్నట్టు స్వర్గరాజ్యం హృదయంలో ఉన్నమాట నిజం, స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉన్నమాట నిజం, వైకుంఠం హృదయంలో ఉన్నమాట నిజం. కానీ ఒలకాట్లోకి వెళ్ళేటప్పుడు దేహము నేనని తలంపు పెట్టుకుని అహంకారాన్ని తలం నీ అహంకారాన్ని అజ్ఞానాన్ని మోసులు తిరుగుతూ అహంకారాన్ని నెత్తిమే పెట్టుకుని అజ్ఞానాన్ని నెత్తిమే పెట్టుకుని తిరిగితే నీకా ఇక ఉన్నటువంటి స్వర్గరాజ్యం ప్రచయించండి. నీ అహంకారమే పొట్ట, నీ అజ్ఞానమే పొట్ట, నీ అజ్ఞానమే ఆ చీకట బొయ్యి, అందులోని బయటికి రండి. అజ్ఞానం అనే బొయ్యిలోంచి బయటకు వెళ్ళి దాన్ని పోడ్చడానికి ప్రయత్నం చేయకుండా మీరు ఎంత పూడ్చినది పోడబడదు అజ్ఞానం. కమౌట్, బయటకు రండి. అజ్ఞానం అనేది ఆ గోతులోంచి, ఆ నూతిలోంచి, ఆ పొట్టలోంచి బయటకు రండి, అది శరణాగతి. ఇప్పుడు ఈ ఆత్మానుభవం ఎవరికి కలుగుతుంది, ఆత్మభావనతోటి, అఖండ భావనతోటి, చైతన్య భావనతోటి, బ్రహ్మాండ భావనతోటి, విశాలంగా
సముద్రం ఎంత విశాలంగా ఉందో ఆ అంత విశాలమైన హృదయంతో నీకు జీవించినప్పుడు నీకు ఏం కలుగుతుంది? ఆత్మారథం కలుగుతుంది. అదే కొంతమంది చెప్తూ ఉంటారు, మనం ఎలా ఉండాలంటే సముద్రం ఎంత లోతు ఉంటుంది అంత లోతుగా ఉండాలి, మనం ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలంగా ఉండాలి, ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో మన అంత విశాలంగా ఉండాలి, సముద్రం ఎంత లోతుగా ఉందో మన గుండె కూడా అంత లోతుగా ఉండాలి. ఇది అది సాధించడానికి సత్వగుణం మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళందరూ మాకు డబ్బు లేదు డబ్బు లేదు అనుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే మనకు సత్వగుణం లేకపోతే సత్వగుణాన్ని నేర్చుకోవాలి. మనం దేహంగా జీవిస్తున్నంత కాలం మనకు ఆత్మార్థం కలగదు. పుస్తకాలు చదివినా, రాతలు రాసినా, అధ్యయనాలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగం చేసినా పుణ్యం వస్తే రావచ్చు, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మవిశ్వాసం కలగదు, ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.